21 వరకు మనం కొన్ని కొన్ని వచనాలు మనం టీమ్ మెంబర్స్ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మంచి కార్యము నన్నెందుకు అడుగుచున్నామని ప్రభు మాటలు మనం చూస్తున్నాము. అంతేకాకుండా సత్పురుషుడు అనే మాట సంబోధన ప్రభు ఎందుకు ఒప్పుకోలేదు, సత్పురుషుడు ఎలా నన్ను ఎందుకు ఎలా చెప్తున్నావు అనే మాటను చూస్తుంటే, ఎవరైతే ఆ నిత్య జీవానికి వారసుడు అవ్వాలని వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు వారిని ఒక మంచి ఉపదేశకుడిగానే చూసి, లేకపోతే ఏదో మంచి వ్యక్తిగా మాట్లాడుతున్నారు గాని యేసుక్రీస్తు వారు ముఖ్యంగా ఆ వ్యక్తికి నేను మంచి ఉపదేశకుడును మాత్రమే కాదు గాని నేను దేవుని స్వరూపం కలిగిన వాణ్ణి, నేను దేవుని దైవత్వం కలిగిన జీవం కలిగిన దేవుణ్ణని ప్రభు అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూడొచ్చు. ఎందుకంటే ఎవరు మనుషులంతా పాపులే, మనం రోమపత్రికలో మాటలను కూడా నేను మాట్లాడడం జరిగింది. అలాగే రెండోదిగా చూస్తే ఆజ్ఞలు పాటిస్తే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామా, ఆజ్ఞలు మాత్రమే పాటిస్తూ వెళ్ళిపోతామా అనే దాన్ని చూస్తే, ఆజ్ఞలతో పాటు దేవుని కృప కూడా మనకు కావాలి. కావున ఆజ్ఞలను పాటించుటలో దేవుని కృప సహాయం లేకపోతే మనం ఆజ్ఞల్లో నిలవలేము. అలాగే దేవుని కృప చేతనే పరలోక రాజ్య ప్రవేశము మనకు అనుగ్రహింపబడి ఉన్నదని చక్కగా టీమ్ మెంబర్స్ అలాగే పార్టిసిపేట్స్ కూడా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా తర్వాత మనం చూస్తే అతడు ఏ ఆజ్ఞలని ఆయన్ని అడిగగా అక్కడ నేను ఆజ్ఞలు పాటిస్తున్న ప్రభు ఆజ్ఞలు పాటిస్తా ఎలా అంటే, అతడు ఏ ఆజ్ఞలని అడిగినప్పుడు అతనికి ఆజ్ఞలు తెలియలేదు అని, లేకపోతే తెలియకుండానే పాటిస్తున్నాడా, లేకపోతే అసలు ఏ ఆజ్ఞలని అవగాహన లేదనే దానికి నిజంగానికి అతను దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నానని నిజంగా చెప్తున్నాడు గాని అలా చేయటలేదని ప్రభు అతనికి వెల్లడిపరుస్తున్న సందర్భాన్ని కూడా మనం నిన్న జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. నిన్న స్టడీ మెంబర్స్ దానికోసం డిస్కషన్ చేయడం జరిగింది. నిన్నటి జరిగిన ఈ యొక్క కొన్ని వచనాల మీద సొంత భాషలో మాట్లాడడం, ప్రశ్నలు మాట్లాడడం, దాని గురించి చక్కని డిస్కషన్ జరగడాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈనాటి రెండో రోజు బైబిల్ స్టడీ కొనసాగింపుగా వెళ్లే ముందు దయచేసి ఒకసారి వచనాలు ఎవరెవరికి ఏ ఇచ్చిన వచనాలు ఒకసారి స్టడీ మెంబర్స్ ఒకసారి చదవవలసిందిగా మరొకసారి కోరుచాను. మత్తయి సువార్త 19:16-30 వచనాల్లో ఫస్ట్ బ్రదర్ హాము బ్రదర్ వారికి ఇచ్చిన వచనాలు ఒకసారి చదవాల్సింది కోరుచాను.
తిరిగి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్ కి ప్రభు నేర్చుకున్నాం తెలియజేస్తా ఉన్నానండి. 10:16-17 చదువుతున్నాను. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకైన మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా,
సిస్టర్ సుమన్న సాగర్ 18:19 వచ్చిన
యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, తొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాను.
అలాగే సిస్టర్ ఎస్తే రామచంద్ర 20:21 వచ్చిన
అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కుదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడవుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మే బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను.
22-23 వచ్చిన సిస్టర్ ప్రేమలత.
అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి కలవాడు కనుక ఆ మాట విని వ్యసనపరుచు వెళ్లిపోయాను. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
24-25 వచ్చిన సిస్టర్ మమత.
ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెట్టింలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. అలాగే 26-27 వచనాలు విక్టర్ పాల్ బ్రదర్.
సార్ వందనాలు. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిన గనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా.
28 వచనం సిస్టర్ వరలక్ష్మి.
ప్రైజ్ లార్డ్ సార్. యేసు వారికి ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు.
29-30 వచనాలు సిస్టర్ కళ్యాణి ప్రసాద్.
సార్, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. మొదటివారు అనేకులు, కడపటి వారగుదురు కడపటి వారు మొదటి వారగుదురు.
చక్కగా వారు వారికి ఇచ్చిన పోర్షన్స్ వచనాలను చక్కగా చదివిన టీమ్ మెంబర్స్ వందనాలు. ఇప్పుడు చాలా ముఖ్యమైన సమయానికి వచ్చి నాటి స్టడీ లీడర్ గా మన మధ్య ఉన్న దైవజన్ మహేష్ అన్న గారికి సమయాన్ని అప్పచెప్తాను. అన్న ప్రైజ్ లాడన్నా.
రాజేష్ ప్రైజ్ లాడ్. వాయిస్ వస్తుంది కదా
అన్న? వాయిస్ క్లియర్ అన్న, క్లియర్ గా ఉంది, లౌడ్ అండ్ క్లియర్.
ప్రార్థన చేసుకుందామండి. తల వంచండి. పరిస్థితులు ఎంతండి? ప్రాణ స్వరూపం దేవా, దయగలిగిన రక్షక, సర్వాధికారి అయిన ప్రభు, మీకు వందనాలు స్తోత్ర ఆశీర్లిస్తూ ఉన్నాం. మా జీవితంలో మీరు ఆగ్రహించిన మరొక శ్రేష్ఠమైన దినాన్ని బట్టి, 22వ తేదీని బట్టి ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. అయినా ఈ దినం ముందు మేము ఉపవాస దినముగా ఆశ కలిగి ఉండగా, మధ్యాహ్నకాలపు ఉపవాస ప్రార్థనలోను, సాయంత్రపు ఐక్యారాధనలోను మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రభా, చదివిన వాక్యం మేము అర్థం చేసుకున్నట్లుగా ఆత్మదేవ మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. స్టడీ టీం ఇప్పుడు దాకా నడిపించిన రాజేష్ ఎస్ఐ గారిని బలపరచండి, ఆము టీచర్ గారిని బలపరచండి, సుమనా సాగర్ గారిని బలపరచండి, ఎస్తేరామును బట్టి మీకు వందనాలు, ప్రేమలత శిస్తుని బట్టి మీకు వందనాలు, మమతాజ్ అనయ్య గారిని బట్టి, విక్టర్పాలి వరలక్ష్మి కళ్యాణ ప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. వచ్చిన పార్టిసిపెంట్స్ అందరినీ మీరు బలపరచండి. మీ దయగల హస్తాలకు మిమ్మల్ని అప్పగించుకుంటూ, ఆలోచనకర్తగా మీరున్నారని నమ్మి స్థుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి రెండో రోజు గ్రూప్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే పార్టిసిపెంట్స్ కూడా నేను వెల్కమ్ తెలియజేస్తా ఉన్నాను. చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది, తప్పకుండా మీరు బైబిల్ స్టడీలో చాట్ బాక్స్ ద్వారా పాల్గొనాలని మనం చేస్తున్నాం. అన్నట్టుగా మందు చక్కగా వాక్యాలను వచనం వెంబడి వచనం ధ్యానం చేయటం ప్రారంభించాం. అందులో భాగంగా 21వ వచనం దగ్గర మనం డిస్కషన్ లో పడ్డాం. 21వ వచనం దగ్గర చాలా ప్రశ్నలు వచ్చాయి, మనం దాన్ని ఇంకా కంక్లూడ్ చేసుకోలేదు. సో ఈరోజు ఆ ప్రశ్నలు చూసి మనం కంక్లూడ్ చేసుకోవాలి. 21వ వచనం ఎస్ఏ రామచంద్ర గారిది. అట్లాగే ఒకసారి మరలా 16-17 వచనాలు హామ టీచర్ గారి వాక్య భాగం, 18-19 వచనాలు సుమనా సాగర్ గారి వాక్య భాగం, అట్లాగే ఎస్ఏ రామచంద్ర గారు 20-21 వచనాలు ఆ వాక్య భాగాల్లో ఏమైనా ప్రశ్నలుంటే మీరు అడగొచ్చు. లేకపోతే నిన్నటి దినమందు 21వ వచనం దగ్గర ఆగాం. అక్కడి నుంచి ప్రాముఖ్యంగా 21వ వచనంలో మనం ఎదుర్కొంటున్న ప్రశ్న, పరలోకం వెళ్ళాలంటే ఆస్తిని అమ్మాలా అన్న ప్రశ్న మీద మాట్లాడుతా ఉన్నాం. ఒకసారి మరలా మీరు ఏమైనా చెప్పాలనుకున్న విషయాలు పాము టీచర్ గారు కానీ సుమనా సాగర్ గారు కానీ మీ వాక్య భాగాలు మీరు మాట్లాడేది ఏమన్నా ఉందండి?
సార్ నేను మాట్లాడేది ఏం లేదు సార్, అర్థమైంది నాకు.
సుమనా సాగర్ గారు ఏమైనా వన్ డే గ్యాప్ తీసుకున్నారు కాబట్టి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, ఏమి లేవు అని చెప్తే ముందుకెళ్ళిపోతాను.
ఏమి లేవు సార్.
ఎస్ అమ్మా, ఎస్టీఆర్ రామచంద్ర గారు మీ వాక్య భాగంలో మీకు ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న మీరు ఏమైనా ఆన్సర్ చేయగలిగితే బాగుంటుంది. ప్రశ్న ఏంటంటే పరలోకం వెళ్ళాలంటే ఆస్తులు అమ్మాలా, మాట్లాడతారా ఎస్టీఆర్ రామచంద్ర గారు? వరలక్ష్మి గారు అన్మ్యూట్ చేయమంటున్నారు బాబు, ఇమానియల్ చూస్తూ వాళ్ళు మ్యూట్ లో కట్టుబడితే.
వాళ్ళు నేను మనం అన్మ్యూట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు మ్యూట్ చేసుకుంటే అట్లా లాక్ కాదు సార్, అదొక్కటి చెప్పండి సార్. వాళ్ళు అట్లానే అన్మ్యూట్ అయ్యి అట్లానే ఉంటున్నారు, అది డిస్టర్బెన్స్.
ప్రాముఖ్యంగా ఎస్తేరమ్మా మేము అన్మ్యూట్ అయ్యి మాట్లాడడం అయిపోగానే మళ్ళీ మ్యూట్ లో పెట్టుకోవాలి. మీరు అలా అన్మ్యూట్ లోనే ఉంటున్నారు, నాయిస్ వస్తుంది. మేము అన్మ్యూట్ చేస్తున్నాం, మీరు మ్యూట్ లో పెట్టేసుకోండి, మళ్ళీ మీరు మాట్లాడుతున్నప్పుడు అన్మ్యూట్ అవ్వచ్చు. అది చెక్ చేసుకుని చాట్ బాక్స్ చూడండి, కాస్త మెలకువగా ఉండండి. ఎస్తేరమ్మా మాట్లాడండి.
ఓకే బ్రదర్, అలాగే.
21వ వచనంలో మీకు ప్రశ్న ఉంది, ఆ ప్రశ్న నిన్న డిస్కషన్ చేశాం. పరలోకం వెళ్ళాలంటే ఆస్తిని అమ్మాలా, మీకేమర్థమైందో మాట్లాడతారా?
మాట్లాడతాను సార్. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆస్తిని అమ్మే బీదలకి ఇమ్మని ఉంది. అయితే ఇక్కడ నిన్న మాట్లాడిన విషయం ఏంటంటే ఆస్తిని అమ్మే బీదలకి ఇవ్వటం అంటే అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడము, దాతృత్వం కలిగి ఉండటము, స్వార్థం విడిచిపెట్టడము, దేవునికి మొదటి స్థానం వేయటమని నేను అర్థం చేసుకున్నాను సార్. అమ్మేది అంటే ఇలా చేయమని మరి నాకు అర్థమైంది సార్, ఇలా చేయాలని నాకు అర్థమైంది.
స్టడీ టీం వాళ్ళు ఏమన్నా ఈ ప్రశ్న మీద మాట్లాడతారా? చాలా మంది అవును అమ్మాల్సిందే ఇవ్వాల్సిందే అని మాట్లాడారు. ఆస్తినే కాదు, ఆస్తి లాంటి మన ఆరోగ్యాన్ని మన ఆయుష్కాలాన్ని కూడా మొత్తం మిగతా వారి కోసం కసి పెట్టాల్సిందని కూడా మాట్లాడారు. ఇంకేమైనా మాట్లాడతారా? చాట్ బాక్స్ లో కూడా మీరు మాట్లాడచ్చు అండి. స్టడీ టీమ్
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్.
అమ్మా ప్రైజ్ ది లార్డ్. సమనా సాగర్ గారు,
దేవుడు బహుశా మనకు ఇచ్చి శోధిస్తాడేమో మనం ఏ విధంగా ఉంటామని. కాబట్టి దేవుని సేవ కోసము బీదలకు ఇవ్వడానికి ఆస్తులు అమ్మాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి ఆ పని చెయ్యొచ్చు, చెయ్యాలి.
దేవుడు మనకిచ్చి మనల్ని శోధిస్తాడు అన్నమాట కంటే కూడా పరీక్షిస్తాడు అన్నమాట బాగుంటుంది. పరీక్షిస్తాడు మనం అమ్మాలి కూడా. బాగుందమ్మ మీ అభిప్రాయం. స్టడీ టీమ్.
ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. సెకండ్ కొరింథీ పత్రిక 9:7 సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును అని రాయబడింది సార్. థ్యాంక్ యూ సార్.
వాక్యం రాయబడింది, దాని మీద మీ పాయింట్ ఏంటి
సార్? దీని మీద ఉత్సాహంగా ఇవ్వాలి అనేది నేను అర్థం చేసుకున్నాను సార్. అమ్మి ఇవ్వటం విషయంలో కూడా సణుగుడు గొడుగుడు దాంట్లో ఉండకూడదు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు అని చెప్పి నాకు అర్థమైంది సార్.
అనుకూలంగా ఒక చక్కటి మాట తీసుకున్నారు. అక్కడేమో కానుకల కోసం, ఇక్కడేమో పరలోకం కోసం, దాన్ని దీన్ని ఒకటే మీరు భావిస్తున్నారు అనుకుంటున్నాను. నేనైతే అలా అనుకోవట్లే. ఇంకేమైనా మాట్లాడతారండి? లిల్లీ రోజు గారు సార్, ధనం ఆస్తి దేవుణ్ణి అనుసరించకుండా ఆటంకంగా ఉంటే వాటిని విడిచిపెట్టేయవలసిందే సార్ అన్నారు. చాలా బాగుంది. సుశీల గారు, అది టైత్ కోసం. ఏదమ్మా టైత్ కోసం? ఎక్కడుందమ్మా టైత్? అనుకూలంగా ఉన్న టైత్ 10% ఇచ్చేయాలని చెప్పేసి ఓ తెగ మాట్లాడతారు. కొత్త నిబంధనలు టైత్ ఎక్కడుందో వాక్యాలు పెట్టండి, చదువుదాం. రాజేష్ మాట్లాడు బ్రదర్.
అదేనా, మొత్తం ఆస్తి ఇవ్వలేకపోయినా మనకున్న సమయము, తలాంతులు, ధనము, సమస్తం అధిక భాగాన్ని దేవుని రాజ్యం కొరకు ఇవ్వాలన్న ఖచ్చితంగా. కేవలం దానికి పరిమితులు అని కాకుండా మనకి నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించిన దాంట్లో ఖచ్చితంగా కేవలం నేను ప్రేమిస్తున్నాననే కాకుండా దేవుని ప్రేమిస్తున్నాం అంటే దేవుని యొక్క బిడ్డలను కూడా మనం ప్రేమించే వారిగా ఖచ్చితంగా ఇవ్వాలన్నా. కానీ మొత్తం ఇవ్వలేకపోయినా అధిక శాతాన్ని ఇవ్వడానికి ఖచ్చితంగా ఇచ్చే మనసు కలిగి ఉండాలన్నా. ఆదిమ సంఘ విశ్వాసులు వారి చరస్త్ర ఆస్తులను అమ్మారు, మనకు మాదిరిగా ఉన్నారని అనుకున్నాను.
చాలా కీలకమైన మాట. ఆస్తి అంటే కేవలం కరెన్సీ మాత్రమే కాదు, మన దగ్గర ఉన్న ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానం ఇవన్నీ కూడా ఆస్తులే. అవి మొత్తం ఇవ్వాలి అన్నది ఆయన ఆజ్ఞ. అందులో మనం మొత్తం ఇవ్వాలి అన్న దాన్ని గురిగా పెట్టుకుని పరిగెడతా ఉంటే కాస్త బండి 50% దాటి వెళ్ళినా సరే అది ఏదో కొంచెం బాగుంటుంది. మొత్తం ఇవ్వాలన్న స్పృహే లేదు, అసలుకి ఇవ్వాలన్న స్పృహే లేదు. అది మొత్తం అక్కడ నష్టపోతాం. ఆ వాక్యాన్ని బట్టి మనం సీరియస్ గా ఆలోచించాలని జ్ఞాపకం చేస్తున్నా. బాగుంది, ముందుకెళ్తా ఉన్నాను. ఈ ప్రశ్న ఎవరు అడిగారు, మీకేమన్నా మేము సమాధానం చెప్పగలిగామా? చాట్ బాక్స్ లో అడిగిన ప్రశ్న అనుకుంటాను. మీరు వచ్చిందండి అని మాట్లాడినా బానే ఉంటది. ఒకసారి స్టడీ టీం వాళ్ళు రెస్పాండ్ అవుతా ఉంటే బాగుంటది.
చాట్ బాక్స్ లో వరలక్ష్మి అక్క చిత్తూరు నుంచి అడిగారు సార్ ఒక ప్రశ్న.
వరలక్ష్మి గారు చాట్ బాక్స్ లో చిత్తూరు నుంచి అడిగారట, అడిగితే రెస్పాండ్ అవ్వండి. తర్వాత చాట్ బాక్స్ లో వరలక్ష్మి గారు ఇప్పుడు ఇందులో ఉన్నారు కదా స్టడీ టీమ్ లో, ఆవిడ చాట్ ఆవిడ వరలక్ష్మి గారమ్మ సూర్యపేట అనుకుంటాను ఆవిడ పేరు. సరే, యేసుమణి గారు లూకాసు వార్త 14:33 వచనానికి కోట్ చేశారు. అక్కడ రాయబడ్డ మాట, ఆ ప్రకారమే మీలో తన కలిగినదంతా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానరడు. అంతా విడిచిపెట్టాలట. అది అర్థం చేసుకోవాలి. శామ్యూయేలు అంటాడు, బైబిల్ ప్రకారం దేవుని దృష్టిలో ఆస్తి మనుషులే, కుమారుడు యెహోవాను గ్రహించే స్వాస్థ్యం. నీ ఆస్తిని అమ్మి అంటే నీకు ఇచ్చిన రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కలిగిన ఆస్తితో పాటు దేవుడు నీకు ఇచ్చినవి ఆరోగ్యం అన్ని కూడా వస్తాయి అని అంటున్నారు. బాగుంది. తర్వాత ఎస్ఎఫ్జే టీచర్స్ కర్నూలు నుంచి జత్తిక కోసం మాట్లాడుతున్నారు. అదే లుకాసు వార్త 19:8 ఆయన సగం పేదలకు ఇచ్చాడు, సగం పెనాల్టీ కట్టేశాడు, అంతా పోగొట్టుకున్నాడు. ఆయన మంచి ఎగ్జాంపుల్ అని మాట్లాడుతున్నారు. చక్కటి విషయం అమ్మ. బాగుంది. ఒకసారి ఈ పోర్షన్ దగ్గర మరొక మాట కూడా ఉంది, అందుకోసం నేను ముందుకెళ్దాం. అందులో నీ ఆస్తి నమ్మి వేదలహిమ్ము అని రాయబడింది. ఈ వాక్య భాగం ఎస్సేరమ్మ మాట్లాడాలి. అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును అని రాయబడింది. పరలోక ధనం మీద ప్రశ్న మీరు అడగొచ్చు, ఎందుకో మీరు మాట్లాడతలేదు, కామ్గా ఉన్నారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించము అని అతనితో చెప్పాడు. దాని మీద కూడా మీరు ప్రశ్న అడగొచ్చు, ఏం మాట్లాడతలేదు. మీరు మాట్లాడతలేదు కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఏమన్నా అడిగితే
సంపద కొరకు పరుగులు ఎత్తొద్దని, పరలోకమందు నీకు ధనం కలుగునంటే, ధనం కలగాలంటే సంపద కొరకు క్వశ్చన్ అడగమంటారా సార్? దాని గురించి పరలోకమందు
మీరే సమాధానం చెప్పాలి ప్రశ్నలకు. మీ వాక్యం మీద మీరే సమాధానం చెప్పాలి.
ఓకే ఓకే. పరలోకమందు నీకు ధనం కలుగును అనే విషయాన్ని సంపద కొరకు పరుగులు ఎత్తొద్దు అనేది, సంపద దేవుని ఆత్మ సంబంధమైన జీవితము అది కుంటుపడుతుంది సార్ సంపద కొరకు పరుగులిస్తే. కనుక మరి క్రైస్తవ ఎవరైనా ధనికులు కావాలని ఆశించకూడదు. దేవునిలో మనం ధనికులం కావచ్చు, దేవుడే సమస్తం ఇస్తాడు. కాబట్టి 1 Timothy 6:9-11 చూసినట్టయితే ఈ విషయం ఉందండి, సంపద కొరకు పరుగులెత్తుద్దని. మన ఉదాహరణ తీసుకున్నట్టయితే లోతు భార్య విశాల స్థితి మనకు అర్థమైంది. అట్లా ఆశించినప్పుడు దేని కొరకు అంటే ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పరుగులెత్తాలి, ఇతరుల రక్షణ అవసరత కొరకు మనము పరుగులెత్తాలి, వాటిని వాడాలి మన సంపద. మరి ఉదార స్వభావంగా ఉండాలని, సత్క్రియలలో భాగ్యవంతులుగా ఉండాలని Ephesians 4:28 కూడా తెలియపడిందండి. అది నాకు అర్థమైంది సార్.
బాగుంది. రైట్, ముందుకెళ్దాం. మరి వెంకటేశ్వర్లు సత్యసాయి జిల్లా కోఆర్డినేటర్ అంటాడు, దేవుని రాజ్యం కట్టడం విషయంలో అవసరమైనప్పుడు ధనం అమ్మాలి, ఖర్చు చేయాలి, సమయం కేటాయించాలి, ఆరోగ్యం కూడా చూసుకోకూడదు అని అంటాడు. మంచి విషయాలు మీరు చక్కగా మాట్లాడుతున్నారు, క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను. అలాగే అనిత గారు ఏలూరు నుంచి కోట్ చేశారు, కొర్నేలి యొక్క ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అన్న మాట దగ్గర మనం చేసే ఈ ధర్మ కార్యాలు పరలోకంలో ధనం కలుగుతుంది అన్న మాట దగ్గర పరలోకంలో నమోదవుతుంది అని కూడా మాట్లాడుతున్నారు. బాగుంది. ఇక్కడ విజయరాజు గద్వాల నుంచి అడుగుతాడు, పరలోక ధనం అంటే ఏంటి, ఎలా సంపాదించుకోవాలి? పరలోక ధనం అంటే ఏంటి, ఎలా సంపాదించుకోవాలి? ఏమన్నా స్టడీ టీం రెస్పాండ్ అవుతారా? చాట్ బాక్స్ లో మాట్లాడొచ్చు. ఇస్తేరమ్మ ప్రశ్న, పరలోకం ధనం అంటే ఏంటి, ఎలా సంపాదించుకోవాలి అంటున్నారు.
సార్ వందనాలు సార్. సార్ పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవాలంటే ఇంతకుముందు మత్తయి సువార్తలోనే ప్రభు మీరు భూలోకంలో ఆస్తిని కూర్చుకునకండి, అది అక్కడ సిమెంట్ పట్టుకుపోతుంది, తుప్పు పట్టుతుంది, పరలోకంలో మీరు ధనాన్ని కూర్చుకుంటే అన్న మాట కూడా వాడతారు సార్. అది కారణం ఏంటంటే మనకున్నటువంటి ధనం గాని ఇందాక మనం మాట్లాడుకున్నట్లు డబ్బుని ప్రభు యొక్క సేవ కొరకు, ఆయన పరిచర్య కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం ఖర్చు పెట్టినట్లయితే అది అక్కడ ప్రతిఫలంగా అది మనకు దాచిపెట్టబడతాయి సార్. ఇక్కడ ఇందాక బ్రదర్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు, ఇక్కడ పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవాలంటే భూలోకంలో ధనం సంపాదించుకోవాలా అన్నారు. అంటే భూలోకంలో మనం ధనాన్ని దేవుని కొరకు దేవుని రాజ్య కొరకు ఖర్చు పెట్టినట్లయితే పరలోక రాజ్యంలో అది ప్రతిఫలంగా దాచిపెట్టబడుతుంది. భూలోకంలో మనము చేర్చి పెట్టుకున్నటువంటి ఆస్తినైనా లేదా ఒక కాంటెక్స్ట్ లో నేను చదివాను సార్, ఒక రెఫరెన్స్ ఆఫ్ బైబుల్, మనం ఏమి సంపాదించుకున్నా కానీ కొన్ని సంవత్సరాలకి అది తుప్పు పట్టిపోతుంది అన్నారు. ఆ మట్టి కారు ఇప్పుడు ఐరన్ వస్తువులు అయితే తుప్పు పట్టిపోతుంది, ఇల్లు పాడైపోతుంది. అట్లా మనం ఇక్కడ భూలోకంలో కూర్చుకున్న ఏదైనా సరే తుప్పు పట్టిపోతుంది. దేవుని రాజ్యం కొరకు మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అది పరలోకంలో మన పేరు మీద ప్రతిఫలంగా దాచిపెట్టబడుతుంది అన్న కాంటెక్స్ట్ నేను చదివాను సార్, ఒక రెఫరెన్స్ బైబుల్లో. ప్రైజ్ లార్డ్ సార్.
అట్లాగే ఇంకా చక్కటి విషయాలు మాట్లాడుతున్నారు. విక్టర్ పాల్ మాట్లాడు, ఇంకేమైనా మాట్లాడతారండి?
ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్.
రెస్పాండ్ అవ్వండి, మాట్లాడండి. ఆము టీచర్ గారు మాట్లాడారు
సార్. సార్ ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత తలాంతులు ఇస్తాడు సార్, ఒక్కొక్కరికి వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతు ఇస్తారు. ఆ తలాంతుని దేవుడు ఇచ్చిన తలాంతు, నాకు దేవుడు ఇది ఇచ్చాడు తలాంతు కనుక ఈ తలాంతును నేను ఖచ్చితంగా నేను ఉపయోగించుకోవాలని చెప్పి ఆ తలాంతును ఉపయోగించి ఆ తలాంతులను ఇంకా అధికం చేయడం ద్వారా దేవుడు ఒక దినము లెక్క కూడా అడుగుతాడు. ఆయన ప్రతిదీ కూడా ఆయన కౌంట్ లోకి వెళ్ళిపోతుంది కనుక ఆయన దగ్గర ఆ ధవళ సింహాసనం దగ్గర ఒక దినము నిలబడాలి, ఖచ్చితంగా ఆయన లెక్క అప్పజెప్పాలి గనక ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన తలాంతు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వినియోగించాలి. ఆ విధంగా దేవుని దగ్గర లెక్క అప్పజెప్పాలి. దేవుడు ఒక దినము బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి ఆయన దగ్గర నుంచి ఆ యొక్క అభినందన పొందటం అనేది పరలోక రాజ్యంలో ధనము అని చెప్పి నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్.
దేవుని చేత అభినందన పొందడమే పరలోక ధనం అట. మీరేమైనా వాక్యాలు కోట్ చేయగలిగితే మీ అభిప్రాయాలు మేము తీసుకోగలుగుతాం. వాక్యాలు లేనప్పుడు అభిప్రాయాలు చెప్పాలి కానీ వాక్యాలు ఉన్నప్పుడు అవును ఫలానా రెఫరెన్స్ అన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది. దయచేసి మాట్లాడేది తప్పకుండా మాట్లాడండి. షార్ట్ గా ఒక సెంటెన్స్ లో మీ సమాధానం మాట్లాడితే ఇంకా బాగుంటుంది.
ప్రైజ్ లార్డ్ సార్. అయితే ఇక్కడ పరలోక ధనము అంటే అంటే ఇప్పుడు సార్ ప్రతిఫలము బహుమానాలే సార్. అంటే ఇప్పుడు మనకు వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు కదా సార్, ధనాన్ని ఇస్తా అనట్లేడు అక్కడ దేవుడు, ప్రతిఫలాన్నే ఇస్తా అంటున్నాడు. సో నేను పరలోక ధనము అంటే ఆయన మనకి ఇచ్చేటువంటి బహుమానాలు కిరీటాలు ఇవే పరలోక ధనము అని అనుకుంటున్నాను సార్.
దేవుడిచ్చే బహుమానాలు కిరీటాలే పరలోక ధనం అని అనుకుంటున్నారు. బాగున్నాం వరలక్ష్మి గారు. ఈయన శామ్యూల్ అంటాడు, మనం మన తలాంతులను వాడితే మన ఆస్తిని వాడితే ఆ పరలోకంలో ఆత్మలే ఆస్తి అవుతుంది. పరలోకంలో మనం ఆత్మలు సంపాదించుకుంటాం, ఆత్మలే ఆస్తి అని మాట్లాడతాడు. రైట్ రైట్, ముందుకెళ్తున్నా. ఇంకేమైనా మాట్లాడేది ఉందా? ఒకసారి సజీవ వాహిని కామెంట్ చదువుతానండి. చక్కటి వ్యాఖ్యానం, మనం ఇంకా కాంప్రహెన్సివ్ గా అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. ఒక మాట, పరలోకంలో ధనం ఎంత సమకూర్చుకోగలుగుతాము అంటే, ఇక్కడ మనం ఏదైనా ఒక ఫలం అమ్మామనుకోండి, అమ్మి ఖర్చు పెట్టాం అనుకోండి, దానికి ప్రతిఫలంగా పరలోకంలో ఎంత దేవుడు మనకిస్తాడు, అదేమన్నా మాట్లాడతారా? ఇస్తే రామచంద్ర గారు పరలోకంలో ధనం ఎంత ఎంత శాతం పోగవుతుంది? మీరు రూపాయి ఖర్చు పెడితే పరలోకంలో అది 1 రూపాయి అవుతుందా, 2 రూపాయలు అవుతుందా అని అడుగుతున్నారు.
రెట్టింపు అవుతుంది సార్, రెట్టింపు అవుతుంది. ఎందుకంటే నేను కూడా పొలం అమ్మాను, రెట్టింపు ఇచ్చాను, నాకు వచ్చిన దాంట్లో రెట్టింపు దేవుడికి సమర్పించుకున్నాను, సేవ కొరకై సమర్పించుకున్నాను. కాబట్టి మనకు రెట్టింపిస్తాడు దేవుడు. మనం ఒక రూపాయి ఇస్తే 10 రూపాయలు దేవుడు పరలోకం దాచబడి చూస్తాడు. ఎందుకంటే మన విశ్వాసము అని నేను నాకు అర్థమైంది సార్. దేవుడు రెట్టింపిస్తాడు.
అయిపోయింది, ఒకసారి చెప్తే చాలా మనం అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకేం చెప్తున్నావు చెప్పి ఒకసారి చెప్పావు కదా, అయిపోయింది. రెట్టింపు అన్నారు, రెట్టింపు అంటే 10 రెట్లు అని మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడతారా? మనం పరలోకం కొరకు చేసే ఖర్చు పెట్టే ధనం పరలోకంలో అది ఎంత శాతం అవుతుంది అని అడుగుతున్నారు
సార్. ఇక్కడ 29వ వర్సులో 100 రెట్లు అన్నారు కదా బ్రదర్,
అంటే అర్థమేంటి
అంటే 100 టైమ్స్ ఎక్కువ ఇస్తాడు అనేసి అనుకుంటుంది.
100 టైమ్స్ అంటే 100% అమ్మా,
పర్సెంట్ కాదు సార్, దాన్ని 100 సార్లు ఎక్కువ అన్నమాట. 1 2 టైమ్స్ కాదు సార్, రెట్టింపు కాకుండా 100 సార్లు
100 శాతం కాదు, 100 సార్లు అంటున్నారు. 100% కాదు, 100 టైమ్స్ అంటే రూపాయి 2 రూపాయలు అవ్వదు, రూపాయి 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. 10,000 ఎంత అవుతుంది? 1,00,000 అవుతుంది. అది ఆలోచిస్తే బాగుంటుంది. 100 రెట్లు అని మాట్లాడుతున్నారు, రైట్? 100 టైమ్స్ అది మీకు అర్థం అవ్వాలి. నిజంగా మీకు డబ్బులు సంపాదించుకోవాలని ఆశ మీకు ఉంటే మంచి పెట్టుబడి, పరలోకం కోసం పెట్టుబడి పెట్టడం. మీ డబ్బు అదిలింగా ఉంటుంది, మీతోటే ఉంటుంది, యుగయుగాలు ఉంటుంది. మీరు పెట్టిన రూపాయి 100 రూపాయలు అవుతుంది. ఆ పెట్టుబడి పెట్టుకుని భద్రంగా దాచుకోవడానికి మంచి అవకాశం అని ఆ ప్రభువు మాట్లాడుతున్నారు. అది మనం ఆలోచించగలిగితే బాగుంటుంది. 21వ వచ్చిన దాన్ని నేను చదువుతా ఉన్నాను కామెంటరీ. తన సాటి వాడిని ఎప్పుడు తనలాగా ప్రేమించానని అతను అంటాడు. నేను ప్రేమిస్తున్నాను, పాటిస్తున్నాను, చిన్నప్పటి నుంచి అని చెప్పి కబులు మాత్రం బాగా చెప్తున్నాడు. అయితే అతని ఆస్తిని అంతా తన సొంతానికే ఉంచుకున్నాడు. నీ సాటి మనిషి పట్ల నీకు ప్రేమ ఉంటే నీ చర్యల ద్వారా దాన్ని రుజువు చేయాలి. మాటలు మాత్రమే సరిపోవు అంటున్నాడు యేసు. అంటే మనమంతా మన ఆస్తుల్ని అమ్మేసి ఇతరులకు పంచిపెట్టేయాలని యేసు చెప్తున్నాడా? మన ధనం ఆస్తుల పట్ల మనకున్న ప్రీతి ఆయన అనుసరించనీయకుండా అడ్డగిస్తూ ఉంటే పై ప్రశ్నకు జవాబు అవును. ఇక్కడ ఇలా అన్నారండి, వేరు మీ ఆస్తినంతా అమ్మేయాలని చెప్తా ఉన్నాడంటే అది దేవుడి మీద దేవుడి మీద ప్రేమను అది దొంగిలిస్తా ఉంటే, లేదా ప్రీతి అంటే అది ఆస్తి మీద ప్రేమ దేవుణ్ణి వెంబడించకుండా చేస్తా ఉంటే అది విగ్రహం, దాన్ని అమ్మాలి. ఎవరో చాట్ బాక్స్ లో పెట్టారు, కొలసి పత్రిక 3వ అధ్యాయం చాట్ బాక్స్ లో పెట్టారు. అక్కడ విగ్రహారాధనను ధనాపేక్షను చంపండి అని రాయబడింది, చంపండి అని రాయబడింది. శిష్యులంతా తమ హృదయాల్లో ఉన్నదంతా పరిత్యజించి ఆయనకు తమ హృదయాలను సమర్పించాలని చెప్పాడు. ఉన్నదంతా విడిచిపెట్టాలి అంటే హృదయంలో ఉన్నదంతా, హృదయాన్ని ఆక్రమించినదంతా, హృదయంలో ఆయన ఉండాలంటే అవన్నీ పోవాలి అని అంటారు ఈ కమెంటేటర్స్. ఇది ఒకటే కాకుండా మనుషుని నెరవేర్చవలసిన మరొక ఆజ్ఞ ఉంది. ఏది? ఇది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆస్తులు ఇచ్చేస్తే పరలోకం పోరు గాని ఆస్తులతో పాటు ఇవ్వాల్సింది ఇంకొకటి ఉంది, మన జీవితాన్ని ఇవ్వాలి. నేను నా అభిప్రాయం చెప్తున్నానండి, ఇక్కడ లిటరల్ గా నీ పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అన్న మాట దగ్గర మనుషుల్ని ప్రేమించడం కొరకు, మనుషుల్ని ప్రేమించడానికి మన ఆస్తుని కరగబెట్టాలి. నేను జేబులోంచి రూపాయి తీనండి కానీ అందరినీ ప్రేమించేస్తున్నాను, అబద్ధం. ఈ వ్యక్తి అలాంటోడే, ఆయన ఏం దేవుడు కానీ అందరినీ ప్రేమించేస్తాడట. అందరి కొరకు ప్రార్థన చేసేస్తున్నానండి అంటారు, జేబులోంచి రూపాయి తీరు. పైసలు ఖర్చు పెట్టకుండా నీ ప్రేమను ఎట్లా చూపించగలుగుతావు అని అడుగుతున్నాడు ఆయన. 2వ మాట, నువ్వు వచ్చిందని పంపడించమని అతనితో చెప్పాను. ఆస్తులు మనుషులకు ఇవ్వాలి, మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. 2వది కూడా ఇక్కడ కమెంటేటర్స్ మాట్లాడుతున్నారు. మనుషులు నెరవేర్చవలసిన మరొక ఆజ్ఞ ఉంది, ఈ యువకుడు దాన్ని కూడా పాటించలేదు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తుందని కబుర్లు చెప్తున్నాడు గాని ఆ వ్యక్తిని ఆయన వెంబడించడానికి సిద్ధంగా లేడు. ఒకవేళ సిద్ధంగా ఉంటే ఈ మాట వినగానే వెంబడించాలి కదా. కబుర్లు ఒకలాగే ఉన్నాయి, వాస్తవం అది కాదు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. అతను దేవుడిని ప్రేమించాల్సినంతగా ప్రేమించాడు అంటే ఆయన కోసం తనకున్నదంతా సంతోషంగా ఇచ్చి వేయగలిగేవాడు. నిజంగా దేవుడిని ప్రేమిస్తా ఉంటే ఆస్తిని ఎందుకు దాచిపెట్టుకుంటాడు? దేవుడి కోసం దేవుడు చెప్పాడు కాబట్టి వదిలేస్తాడు కదా అని అంటున్నారు. అయితే వాస్తవానికి తన పొరుగు వాడిని గాని దేవుడిని గాని ప్రేమించలేదు. ఇద్దరిని ప్రేమించాలి, ఆస్తినిచ్చి మనుషులు ప్రేమించాలి, జీవితాన్నిచ్చి దేవుడిని ప్రేమించాలి. తనను తన ఆస్తిని ప్రేమించాడు. అదండి ఇక్కడ ఉన్న పరిస్థితి, ఉడన్న పరిస్థితి. ఇక్కడ నేను స్టడీ టీమ్ని అడుగుతున్నాను, మామూలుగా మీరు చెప్పిన వ్యాఖ్యాన్ని విన్న తర్వాత నాకేమర్థమైందంటే ఆయన ఎన్ని చెప్తే చెప్పినవండి, మేము మాత్రం ఆస్తులు అమ్మం. అక్కడ ఆస్తి అంటే ఆస్తి కాదు, అక్కడ ఆస్తి అంటే ఆరోగ్యం, అక్కడ ఆస్తి అంటే సమయం. నిజంగా ఇవ్వాల్సి వస్తే అప్పుడు ఇస్తాం, అప్పుడు అప్పుడు ఇవ్వాలి, ఇస్తాం కూడా కాదండి అప్పుడు ఇవ్వాలి. ఇవన్నీ విన్న తర్వాత నాకు ఆ వ్యక్తికి మనకి తేడా ఏం అనిపించలే. వాడు అట్లాగే మోసంలో బతుకుతున్నాడు, మనం అట్లాగే మోసంలో బతుకుతున్నాం అనిపించింది. మీ మీ మెసేజ్ చదివిన తర్వాత, మీరు చెప్పిన సమాధానం తర్వాత మాకు ఆస్తి మీదే ప్రేమ ఎక్కువయ్యా, మనుషుల మీద ప్రేమ లేదు, ప్రభువు మీద కూడా ప్రేమ లేదు అన్నట్టుగా నాకు అనిపించింది. మరి మీరేమనుకున్నా నేనేం చేయలేను కానీ నాకు అట్లాగే అనిపించింది. అయితే మరొక మాట ఇక్కడ అంటాను, అసలుకి మనం రకరకాల ట్విస్ట్ చేసి మాట్లాడడం, బైబిల్లో ఎవరైనా ఈ రెండు మాటలు పాటించిన వాళ్ళు మీకు కనిపిస్తా ఉంటే మీరు మాట్లాడండి. ఆస్తిని మనుషుల కోసం ఇచ్చి జీవితాన్ని దేవునికి ఇచ్చిన అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపించారా అండి? ఏమన్నా జస్ట్ త్వరగా, చాలా వాక్యాలు ఉన్నాయి, నా టైం అయిపోయింది, నేను ఇక్కడే సాధిస్తుంటూ కూర్చున్నాను, ఇది ఇంపార్టెంట్ అని చెప్పి త్వరగా మాట్లాడితే త్వరగా వెళ్దాం. పౌలు,
మోషే,
శామ్యులు, మోజస్, రాజశేఖర్ గారు, మోషే గారు ఉన్నారు. మోషే గారు ఏం చేశారంటే మనం ఎరుగుదాం, ఐగుప్తు ధనాన్ని వదిలేసుకున్నాడు, ఆయన జీవితాన్ని ఆయన పిలిచాడని చెప్పి అప్పగించేసుకున్నాడు. చాలా చక్కటి మాట. పౌలు ఏవేవి లాభకరంగా ఉన్నావో వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఆయన తన జీవితాన్ని ప్రభుకి అప్పగించేసుకుని వెంబడించటం, మిషనరీ పరిచయం చేయడం మనకు తెలుసు. బర్నబ తన ఆస్తిని అమ్మాడు, తన జీవితాన్ని కూడా సువార్త పరిచయంలో వాడుకున్నాడు, అది మనకు తెలుసు. జక్కే ఉన్నాడు, బైబిల్లో చాలా మంది ఉన్నారు, మనలోనే కనిపించట్లే. ఇదేదో కొత్త బోధ ఏం కాదు, వింత బోధ ఏం కాదు, మీ చక్కగా మీరేమి అమాయకులేం కాదు. చాలా విషయాలు మీకు అర్థమైంది. పౌలు, బర్నబ, ఎలీషా, సిటీ స్టడ్డు, అపోస్తులు చక్కగా పెడుతున్నారు. అయినా సరే బైబిల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నా, బైబిల్లో డైరెక్ట్ గా ఆ టీచింగ్ ఆస్తి మొత్తం వదులుకోవాలి అని చెప్తా ఉన్నా, జీవితాన్ని ఆయన డెడికేట్ చేసుకోవాలని చెప్తా ఉన్నా, అవన్నీ అలాగే ఉంటాయండి అని ఆయన వ్యసనపడ్డట్టుగానే మన సమాధానాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అలాంటి పరిస్థితి మంచిది కాదు. కొంచెం మీరు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఉన్న విషయాలు ఉన్నట్టుగా తీసుకోవాలి, దాన్ని పిచ్ చేసి అక్కడ ఆస్తి అంటే ఆస్తి కాదు, ఇవ్వాలంటే ఇవ్వాలి కాదు, అమ్మాలంటే అమ్మాలి కాదు. చాలా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. కొంచెం వాక్యాన్ని గౌరవం ఇవ్వండి. వాక్యంలో చెప్పిన మాటకి ప్రభువు ఆజ్ఞాపించాడు, ప్రభువు చెప్పాడు, నేను వింటాను, నేను మార్చుకుంటాను అన్నట్టుగా ఉండాలి తప్ప వాక్యాన్ని ట్విస్ట్ చేయడం మంచిది కాదు. 21వ వచనం చూస్తాం, 22వ వచనం, నెక్స్ట్ వాక్యాలు 22, 23. రామలత గారు, మీ వాక్య భాగంలో మీరేమైనా మాట్లాడే ఉన్నాయమ్మా, మేము ప్రశ్నలు తీసుకోవచ్చా? 22, 23.
ఏం లేదు సార్, ప్రశ్నలు తీసుకోవచ్చు సార్.
ఎస్ అమ్మా, రామలత గారు తను సిద్ధంగా ఉన్నారు సమాధానం చెప్పడానికి. ప్రశ్నలుంటే అడగండి. విలియం కేరీ, మదర్ తెరిసా, భక్తి సింగ్, అబ్బో చాలా మంది కనిపిస్తారు. రేపు పరలోకంలో ఆస్తులు అమ్మేసి జీవితాన్ని దేవుడి కోసం డెడికేట్ చేసేసుకున్న వారు చాలా మంది ఉంటారని నేను అంటాను. వాళ్ళని చూసి అప్పుడు సిగ్గుపడతాం, ఇప్పుడు మనం మేలుకోకపోతే వాళ్ళు సిగ్గుపడతాం. సిగ్గుపడడానికి మనం ఎందుకే ఆ పరలోకంలో అడుగు పెడతామా అన్నది పెద్ద ప్రశ్న అవుతుంది. మీరు ఇక్కడ మారు మనసు పొందాల్సిందే, మీరు కొంచెం ఆలోచించాల్సిందే.
ఎస్, 22-23 వచ్చిన వాళ్ళ మీద ప్రశ్నలు ఏమైనా ఉంటే మాట్లాడండి, ఏమి లేకపోతే లేవని చెప్పండి, ముందుకెళ్దాం.
బ్రదర్ భక్తి సింగ్ గారు, బ్రదర్ ఏసన్న గారు రెండు క్లాసులు వేసిన బీద విధవరారు చక్కగా చెప్తున్నారు, పెట్టండి మెసేజ్ పెట్టండి, చదువుకుందాం. అలాగన్నా మనకి ఈ సబ్జెక్ట్ బాగా క్లారిటీగా అర్థమవుతుంది. 22-23 ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు ఎస్ఎఫ్జే టీచర్స్ కర్నూలు నుంచి. అబ్రహాం ధనవంతుడు కదా, అబ్రహాం పరలోకానికి వెళ్ళాడు కదా, అబ్రహాం ఆస్తులేమి వదులుకోలేదు కదా అని అంటారు. ఎవరైనా కొంచెం కర్నూలు టీచర్స్ కి ఏమైనా సమాధానం చెప్తారా?
సార్ ఉన్నాను సార్.
మాట్లాడు కదా విక్టర్ పాల్.
అబ్రహాం ధనవంతుడు సార్, కాకపోతే అబ్రహాం గురించి హెబ్రి పత్రికలో బాగా కోట్ చేసి మాట్లాడారు సార్. వారందరూ కూడా వీరంతా ఆ వాగ్దాన ఫలమును అనుభవింపక పోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందరి. వాళ్ళు గుడారాల్లోనే నివసించారు, ధనం మీద మనసు పెట్టుకోలేదని హెబ్రి పత్రికలో బాగా క్లారిటీగా మనకి రాసి పెట్టారు సార్. ఉన్నారు సార్.
చాలా చక్కటి మాట విక్టర్ పాలు కోట్ చేయగలిగాడు. వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోలేదు, డూప్లెక్స్ హౌస్లు కట్టుకోలేదు, గుడారాల్లో ఉన్నారు, పరదేశీ యాత్రికులుగా బతికారు. ఆయన ఇంట్లో 350 మంది పనులు, 350 మంది కంటే పనులు పోషించాడు. ఆస్తి కంటే గొప్ప ఆస్తి ఇస్సాకు, ఇస్సాకును బలిగా ఇచ్చేయంటే మారు మాట్లాడకుండా బలిపీఠమే పెట్టేశాడు. పాత నిబంధనలో భక్తులు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు అని అంటున్నాడు. చాలా చక్కటి మాట. ఏదో కొత్త వేదాంతం మాట్లాడుతున్నారు. అబ్రహాము ఆస్తిని కలిగి ఉన్నాడు, ఆస్తి అబ్రహాను కలిగి లేదు. ధనాన్ని మనం కలిగి ఉంటే తప్పు కాదు, ధనం మనం కలిగి ఉంటే తప్పు. మాకు అర్థం కానంత వేదాంతం కొంచెం అర్థమయ్యే భాషలో మాట్లాడితే మేము అర్థం చేసుకుంటాం. 22-23 వచ్చిన వాళ్ళు ఇంకేమన్నా మాట్లాడతారా? ఏమి లేకపోతే ఏమి లేవని చెప్పండి, ముందుకెళ్దాం. వీళ్ళంతా మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ లో ఉన్నారు, చూడండి ఏం మాట్లాడతలేదు. విక్టర్ పాల్కి ఏం ప్రశ్నలు లేవు, క్లారిటీతో ఉన్నాడు. అట్లా మీరు మాట్లాడితే ముందుకెళ్ళిపోవచ్చు
సార్. ప్రజలు సార్,
అబ్రహాం గారు ప్రశ్నకు వాళ్ళకి క్లారిటీ వచ్చిందట. చాలా సంతోషం, మాకు అర్థమైంది అన్న మాట మీరు చెప్పగలిగారు. హాము టీచర్ గారు
సార్, ప్రజలు సార్, ఇప్పుడు యవనసుడు ముఖం చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులను చూసి దేవుని రాజ్యం పరలోక రాజ్యం గురించి చెప్తాడు సార్. అంతవరకే అక్కడ నాకు అర్థమైంది సార్. ఇక దాంట్లో ప్రశ్నలు ఏం లేవు అనిపిస్తుంది సార్.
అంటే నాకు ప్రశ్నలు ఏం లేవు, నాకు అర్థమైంది అంటే సరిపోతుంది. ఏమైనా ఉంటే అడగండి. ఒకసారి పేర్లు పిలుస్తారు, పలుకుతారా? ఆరయ్యింది కదా, ఆరయ్యే సమయానికి ఉన్నారా లేదా నాకు డౌట్ వచ్చింది మీరే మాట్లాడకపోయేసరికి. కళ్యాణ ప్రసాద్ గారు ఉన్నారమ్మా. కళ్యాణ ప్రసాద్ గారు ఉన్నారా? తర్వాత మమతా జానీ గారు ఏమైనా ఉన్నారా? సాగర్ గారు ఏమన్నా ఉన్నారా?
ఉన్నాం బ్రదర్. అయితే బ్రదర్
చెప్పండి. ఉంటే నేను మాట్లాడండి అని అంటే కామ్గా ఉంటే ఉన్నట్టుగా అర్థం ఎట్లా? నాకు ప్రశ్నలు లేవండి అని మీరు మాట్లాడాలి, ఉంటే మాట్లాడాలి, ముందుకెళ్దామని మాట్లాడాలి. అంతేగాని మీరు కామ్గా ఉంటే ఏమర్థం చేసుకోవాలి, మాట్లాడండి.
ధనవంతుడు అంటే ఎంత కలిగి ఉంటే ధనవంతుడు అని అనుకోవచ్చును అనేది
అద్భుతమైన ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న, అడగాల్సిన ప్రశ్న. మా వాళ్ళు చక్కగా చెప్తారు చూడండి. చెప్పండి అమ్మా, ధనవంతుడు అంటే ఎన్ని కోట్లు ఉంటే ధనవంతుడు అనాలి? ఏమైనా కొలమానం ఏమన్నా మాట్లాడతారా? చక్కటి ప్రశ్న, ఈ సందర్భంలో అర్థం కావాలి.
సార్,
సార్ ప్రైజ్ లాడ్ సార్, మీరే వాక్యంలో ఒకసారి చెప్పారు ఇల్లు వస్త్రము ఆహారము మించినది ఉంటే ధనవంతులే అని మీరే చెప్పారు సార్ ఒకసారి.
నేను చెప్తే ఎట్లా తీసుకుంటాం అమ్మా, బైబిల్లో ఉండాలి కదా, నేను చెప్పే కూడా తీసుకోకూడదు, బైబిల్ చూపిస్తే తీసుకోవాలి, అలా చూపిస్తే వాక్యాలను కోట్ చేయండి. నాకు తెలిసి నేను చెప్పిన దాంట్లో ఇల్లు లేదమ్మా, నేను చెప్పిన దాంట్లో ఇల్లు లేదు అమ్మా. ఇల్లు అంటే ఈరోజు ఎంత, స్థలం ఎంత, 50 లక్షలు, ఇల్లు ఎంత, 50 లక్షలు, 1 కోటి రూపాయలు, 1 కోటి రూపాయలు ఇల్లు ఉండాలా, అలా బైబిల్లో లేదు, నేను అలా చెప్పలేదు. అందుకోసం వాక్యంలో ధనవంతుడు అంటే ఇది డెఫినేషన్, ఏమైనా మాట్లాడితే బాగుంటుంది.
ఇల్లు వస్త్రాలు ఇవి కలిగి ఉంటే ధనవంతుడు కాదు, కాని దేవుని కలిగి దేవుని కృప కలిగి ఉంటే ధనవంతులని నేను అనుకుంటున్నాను సార్.
ఆత్మీయార్థాలు చెప్పకూడదమ్మా, ఆత్మీయార్థాలకు స్కోపే లేదు. అబ్బా, ప్రకాశరావు గారు అన్న శ్రీశైలం నుంచి, అప్పు లేనివాడు ధనవంతుడట, మామూలుగా లేదు, ఇది సినిమా డైలాగ్ ఎలా ఉంది. బైబిల్లో ఉన్న వాక్యాలు చెప్పండి. ఏమండి ఏం చెప్పరా, ధనవంతుడు అంటే డెఫినేషన్ ఏమీ చెప్పలేరా? అడిగిన వాళ్ళు కొరకు నేను ఒక వచనం చదివించాలని ఆశపడుతున్నాను. అడిగిన వాళ్ళు ఏమన్నా రెస్పాండ్ అవుతారమ్మా? సుమనా సాగర్ గారా? ఈ ప్రశ్న అడిగిన వాళ్ళు రెస్పాండ్ అయ్యి చదివితే బాగుంటుందని మీరే సమాధానం చెప్పగలుగుతారు.
బ్రదర్, నేను అనుకుంటాను మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అనే వాక్యాన్ని బట్టి, దానికంటే మనం మామూలుగా జీవించడానికి ఏం అవసరమో దానికంటే ఎంత ఏది అధికంగా ఉంటుందో అది ధనవంతుల కేటగిరీలోనికే వస్తుందేమో.
అది ఏమో అన్న కాడే కన్ఫర్మేషన్ కోసం ఒక వచనం చదవండి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము ఒక వచనం చదివితే ముందుకెళ్ళిపోదామ్మా.
సంతృప్తి కలిగి ఉండండి అంటారు.
7, 8, 9 చదువుతారమ్మా.
మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము
7, 8, 9.
మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైనా అనేక దురాశలలోనూ పడుదురు, అట్టివి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. చాలా బాగుంది బ్రదర్.
ఏమైనా అర్థమైందమ్మా?
చాలా అర్థమైంది బ్రదర్.
ఓ, చాలా సంతోషం. ఏమర్థమైంది ఒక్క మాట చెప్పేయండి.
ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, అన్న వస్త్రములు, అన్న వస్త్రములుంటే అవి చాలు మనిషికి, దానికంటే ఎక్కువ అపేక్షిస్తే అది ధనవంతుల అవడానికే అన్నట్టుగా తెలుస్తుంది.
చాలా బాగుంది. నాకు అర్థమైన డెఫినేషన్ కూడా ఇదే అండి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే, బట్ట అంతకు మించి ఉన్నవన్నీ ఆస్తులే, అంతకు మించి ఉన్నవన్నీ ఆస్తులే. ఇప్పుడు ఇల్లు లేదు, మళ్ళా ఇల్లు లేదు, ఓన్లీ తిండి బట్ట. తిండి బట్ట ఉన్న వాళ్ళందరూ కూడా సరిపో అక్కడితో సాటిస్ఫై అయిపోవచ్చు. మించినవన్నీ ఆస్తులే, అవన్నీ అమ్మాలట, తరగబెట్టాలట, పరలోకాన్ని షిఫ్ట్ చేసుకోవాలట, పెట్టుబడి పెట్టాలట. కొంచెం మీకు ఏమైనా వాక్యం అర్థమైతే, 1కి 100 రెట్లట, 1 ఇల్లు ఇచ్చేస్తే 100 ఇల్లు వస్తాయట, అట్లా ఉంది బైబిల్లో వాక్యం. కొంచెం మీరు ఆలోచిస్తే బాగుంటది. ముందుకెళ్తా ఉన్నా, ఇంకేమైనా అడుగుతానా, మాట్లాడుతున్నారా? 22, 23 వచనాల్లో అది ఈ అవసరం అని చెప్పి ఆ ప్రశ్న తీసుకున్నాను. టెక్స్ట్ మీద ఆధారపడ్డ ప్రశ్న ఉంటే అడగాను. గారు సామెతల 37 కూడా కోట్ చేశారు, ఆగూరు ప్రార్థన, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, ఏమంటారు, తగినంత ఆహారం, అంతే ఆయన ప్రార్థన. ఏ మాట్లాడు విక్టర్ బా.
సార్ అంటే మనం తీసుకున్న వస్తువులు అన్ని కూడా మనకి ఆశ లెక్కలు వస్తాయి సార్.
ప్రశ్న అడుగుతున్నావా సమాధానం చెప్తున్నావా?
ప్రశ్న సార్, ప్రశ్న. ఇప్పుడు అన్న అవసరములు కలిగిన వారమే మనం ఉంటే చాలు అన్న వాక్యం మనకి ఉంది. మన ఇంట్లో ప్రతి వస్తువు మనకి ఆస్తి అవుతుందా అని నా డౌట్స్.
ఓహో, ఆ వాక్యం చదివిన తర్వాత నీకు కంక్లూజన్ రావాలి తప్ప ఇంకా డౌట్ ఎందుకు అడుగుతా అర్థం కాలేదు. అమ్మా సుమనా సాగర్ గారు, ఆయనకి ఏమన్నా మీరు హెల్ప్ చేస్తారా? అలాగే ప్రేమలత గారు, మీ ప్రశ్న మీ వాక్య భాగం కాబట్టి ఇక్కడ మీరేమన్నా స్పందిస్తారా?
ప్రయత్నం సార్.
ఎస్ అమ్మా,
వాక్యం ఇప్పుడు మనము చదువుకున్న వాక్యాన్ని బట్టి అయితే మనం కలిగి ఉన్నది అవసరానికి మించి కలిగి ఉన్నది మొత్తం ఆస్తి కిందికే వస్తుంది సార్.
చాలా బాగుంది. మా టీచర్లు అయితే క్లారిటీతో ఉన్నారండి. చేతికున్న కడియాలు, ముక్కులకి చెవులుకున్న పోగులు, అవన్నీ ఆస్తులే అట. కొంచెం ఆలోచించండి, ముందుకు వెళ్దాం. మరి 22-23 వచ్చినారు. రామలత గారు వాక్య భాగంలో ప్రశ్నలు ఏమన్నా ఉంటే మాట్లాడండి. ఏం ప్రశ్న లేకపోతే లేవని చెప్పండి, ముందుకు వెళ్దాం. త్వరగా, టైం అయిపోతుంది. ఏమి లేవని భావిస్తా ఉన్నాను, కామెంట్ చదివేస్తున్నాను, ముందుకు వెళ్తాను. నేను ఈరోజు ఫెయిల్ అయ్యేలా ఉన్నాను, నా టైం అయిపోతుంది, మీరేం మాట్లాడరు, నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 22-23 వచ్చినారు. 21-22 చదువుతున్నాను. తాను ఆ పరీక్షలో ఓడిపోయినందుకు, ఓడిపోయానని గ్రహించినందుకు అతను నొచ్చుకున్నాడు, వ్యసనపడ్డాడు అన్న మాట మీరు అడగవచ్చు. అసలు వ్యసనపడడం అంటే ఏంటండి అని అడగవచ్చు. వ్యసనపడడం అంటే ఏంటో మీరు మాట్లాడవచ్చు. మీరు ఎలా మాట్లాడరు ఆ కామెంట్లు చదువుతున్నా. నొచ్చుకున్నాడట. ఎందుకు నొచ్చుకున్నాడు ఈయన? అతనికి శాశ్వత జీవము ఈ జీవితంలో తాను పొందగలిగినంత కూడా కావాలి. ఓహో, ఈయనకి పరలోకం కావాలి, ఈ లోకంలో కూడా ఆస్తులు కావాలి, రెండూ కావాలి. యేసు దీనికి ఒప్పుకోవడం లేదని అతను గ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడా దీవిస్తాను అక్కడా దీవిస్తాను అంట లేదట. యేసు ప్రభు తన శిష్యుల జీవితంలో స్వార్థాన్ని రాజ్యమేళనీయటం, రాజ్యమేళనీయడు, స్వార్థం నాకేం కావాలి అన్నదాన్ని ఆయన ఒప్పుకోడు, తృణీకరించుకోవాలి, సెల్ఫ్ డినయల్ అని మాట్లాడతాడు. వారు దేవుణ్ణి ధనాన్ని కూడా సేవించలేరు. చాలా చక్కటి వివరణ. మత్తయి 6:24 ఇద్దరు యజమాని సేవించకూడదు. నీకు డబ్బా, దేవుడా, రెండిట్లో ఏదో ఒకటే. మాకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, మా దేవుడు మమ్మల్ని ఆస్తులిచ్చి దీవించాడు. ఆ దేవుడు బైబిల్లో లేడు. బైబిల్ ఉన్న దేవుడు ఏసయ్య చాలా స్పష్టంగా నేను కావాలా డబ్బు కావాలో తెలుసుకో అన్నాడు. అది కొంచెం మనం ఆలోచించాలి. మనందరం కూడా ఇక్కడే పరీక్ష గురవుతాం. ఆ పరీక్ష ఆయనకే కాదు మనకు కూడా. నిజానికి మనం దేవుడిచ్చిన డబ్బు ఆస్తులు అవి ఎంత ఎక్కువైనా తక్కువైనా వాటితో ఏం చేస్తాం అనే విషయంలో క్షణ క్షణం అనుదినం పరీక్ష గురవుతూనే ఉంటాం. అవును, ఇందాక మీరు అన్నారు ఆయన ఇచ్చి మనల్ని ఏం చేసుకుంటామో చూస్తున్నాడు, ఏం చేసుకోవాలో చెప్పాడు, ఏం చేస్తున్నామో కూడా చూస్తున్నాడు. కాబట్టి మనం ఎందుకు ఇచ్చాడో వాక్యం మాట్లాడుతా ఉంది. పరీక్షిస్తున్నాడు ఆయన ఇచ్చి. ఇక్కడ మనం నిలబడాలి, గెలవాలి. దయచేసి దీన్ని గమనించాలి. 23 యేసు తన శిష్యులను చూసి మరొక మాట, పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించడం దుర్లభం అనేసాడు. దాని కామెంటరీ, స్వార్థంతో, స్వార్థం అంటే నాది అన్న ఆ ఫీలింగ్, నాకేంటి లాభం అన్నమాట. స్వార్థంతో సంపదలకు ఆస్తులకు అంటిపెట్టుకుని దేవునికంటే వాటిపై స్థానం ఇవ్వజూపే మనిషి భ్రష్ట స్వభావం మూలానే వస్తుంది చిక్కంత. దేవుడికంటే ఆస్తిని అంటిపెట్టుకునే భ్రష్ట స్వభావం మనం పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అనేసాడు. ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అరుణాజ్యోతి గారు అనంతపురం నుంచి అంటారు, అలాగైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరు ధనవంతులు. ఎగ్జాక్ట్లీ మనం అందరం, నేను అంటానండి ఈ మాట కొంచెం మనకి సాటిస్ఫై చేస్తుంది. మనం అందరం ధనవంతులే. మనలో భేదలు ఎవరూ లేరు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట అందరికి ఉంది, మించి కూడా ఉంది. అయినా సరే లోకం రక్షణ పొందట్లా. కారణం ఏంటంటే మన ధనం మనుషులు సంపాదించడానికి బయటకు వెళ్ళట్లా. బ్యాంకులో లేకపోతే తనేమంటారు ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ రూపంలో ఏదో ఒక రూపంలో కన్వర్ట్ అవుతుంది తప్ప మనుషులు సంపాదించడానికి వాడబడడం లేదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మంచి లింక్ అరుణజ్యోతి గారు మాట్లాడారు. రోజా కరుణ గారు ఇల్లే అక్కర్లేదు అన్నప్పుడు ఇంట్లో ఉన్నది కూడా అక్కర్లేని ఆస్తులే. అవును అవును, ఏసై అలా చెప్పాడు. మీరు కూడా ఏసైలాగే మాట్లాడుతున్నారు. మీ మాట వింటే ఏసై మాటలాగే అనిపిస్తుంది. బాగుంది, చక్కగా మాట్లాడుతున్నారు. తర్వాత 24-25 వచనాలు ప్రేమల సారీ మమతా జానే గారు, అమ్మ మీ వాక్యాలు మీరు ఏమైనా మాట్లాడుతుందా? 24-25 వచనాలు.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఇక్కడ 24 వచనంలో ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభం అంటే 23 వచనంలో కంటిన్యూషన్ ఉండి ఇక్కడ ఒంటైనా సుదీర్కున్న రంధ్రంలో దూరగలుగుతుంది కానీ ధనవంతుడు పరలోకంలో ప్రవేశించలేడు అని ఉన్నది కదా బ్రదర్. అయితే మరి ద్వితీయోపదేశ కాండం 8:18లో మరి మనం సంపాదించుకోవడానికి సామర్థ్యం కలిగజేసేది దేవుడే. అట్లాగే మరి సామెతల్లో చూస్తే దేవుని ఆశీర్వాదం వల్లనే మనకు ఐశ్వర్యం కలుగుతుంది కదా. మరి అట్లా సంపాదించుకున్న మనము ఎందుకు పరలోకంలో ప్రవేశం పొందలేకపోతాము, అంటే ఏ కారణం చేత ప్రవేశం పొందలేకపోతాం అనేది నాకు క్వశ్చన్ ఉంది బ్రదర్.
అద్భుతమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు వాస్తవానికి మీరే మీ వాక్యాల సమాధానం చెప్పాలి. ఆ స్టడీ టీం వాళ్ళు ఏమైనా ఆలోచించాలి. ఎంత చక్కగా మాట్లాడారంటే అతి నిబంధన గ్రంథంలో ఆస్తులు ఇస్తాను ఆశీర్వదిస్తానన్న మాటలు ఉన్నాయి కదా, మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి అని అంటున్నారు. ఏమన్నా మాట్లాడతారండి? స్టడీ టీం పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మీరు స్పందించవచ్చండి.
సార్ ప్రైజ్లో సార్ సార్ నేను యోబు గారిని కోట్ చేస్తున్నాను సార్. దేవుడు అన్ని ఆస్తి ఇచ్చినా గానీ ఆయన ఆస్తి మీద మనసు పెట్టుకోక మొదటి అధ్యాయంలో ఉంటుంది, అన్ని పోయినా గానీ దేవుణ్ణి స్తుతించిన అనుభవాల్లో ఉన్నాడు సార్. పాత నిబంధనలు ఇంకా అలా అబ్రహాం గారు కానీ ఇలా వాళ్ళు ఆస్తి ఉన్నా గానీ వాళ్ళ యొక్క మనసు ఆస్తి మీద పోక దేవుని యొక్క మాట మీద దేవుడు ఏం చెప్తున్నారో ఆ యొక్క మాటలు అనుసరించి నడిపించబడడానికి వాళ్ళు ఇష్టపడ్డారన్నది నా ఆన్సర్ సార్. ప్రైజ్లో
మాట్లాడేది ఏదన్నా సింగిల్ సెంటెన్స్ లో మాట్లాడండి. వివరణ అడిగితే వివరణలోకి వెళ్ళండి. మీరు వివరణ మాట్లాడుతూ ఉంటే టైం అయిపోద్ది. ఆవిడ అడిగిన ప్రశ్నకు సమాధానం యోగు జీవితాన్ని కోట్ చేసి పాత నిబంధన భక్తులు యోగు ఆస్తి మీద చెప్పాడు కానీ నాకు సాటిస్ఫై కాలేదు. ఇంకోళ్ళు చెప్పండి.
బ్రదర్ ఇక్కడ ఏమనుకుంటున్నా అంటే నీకు ఇచ్చే హృదయం, పేదలకు ఇచ్చే హృదయం నీకుంటే దేవుడు నీకు అది ఆశీర్వాదం ఇస్తాడేమో అని అనుకుంటున్నాను బ్రదర్.
సరే అమ్మా, ఇచ్చే హృదయం లేదమ్మా, దాచుకున్న హృదయం ఉంది. అప్పుడు ఏంటంట? ఇచ్చే హృదయం ఉంటేనేమో దేవుడు ఇస్తాడని మాట్లాడుతున్నారు. ఇచ్చే హృదయం లేదు, ఇచ్చింది దాచుకుంటున్నాము, అప్పుడు ఏమవుతుంది? ఈ వాక్యాన్ని బట్టి చెప్పండి.
పరలోక రాజ్యం ఉండదు కదా బ్రదర్.
అంతే, ఫెయిల్ అవుతాం. ఆయన ఇచ్చాడు, మనం దాన్ని ఖర్చు పెట్టలేదు, దాచుకున్నాం, ఫెయిల్ అవుతాం. యోగు అట్లాంటి కాదు. యోగు అదే యోగు గ్రంథంలో మొదటి అధ్యాయం కోట్ చేశాడు గాని మిగతా అధ్యాయాల్లో చదివితే భేదలను విధవరాండ్లను ఎట్లా ఆదరించాడు, ఎలాగ మనం పట్టించుకున్నాడు, గంభీరమైన మాటలు రాయబడ్డాయి. అబ్రహాము బుడారాల్లో ఉన్నాడు, మోషే ఆ సుదిలేశాడు, ఇవన్నీ పాత నిబంధనలో ఉన్నాయి. సమయం లేదు కాబట్టి నేను ఒక మాట మాట్లాడతాను. మమతా జానే గారు మాట్లాడిన దాన్ని బట్టి దేవుడు అప్పుడు ధనాన్ని ఇచ్చాడు, ఇప్పుడు ధనాన్ని ఇచ్చాడు, ఇస్తాడు. కానీ క్వశ్చన్ ఏంటంటే పాత నిబంధన భక్తులైనా కొత్త నిబంధన భక్తులైనా ఆ ధనాన్ని మనుషులు సంపాదించడానికి వాడాలి, అంతే తప్ప స్వార్థానికి వాడడానికి వీల్లేదు. అది పరీక్ష కొరకు దేవుడు ఇవ్వడమే తప్ప వాడుకో అని దేవుడు ఇవ్వడం కాదు. దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటది. చాలాసార్లు నేనేమంటానంటే పాత నిబంధనలో ఉన్న ఫజిల్స్ కి కొత్త నిబంధనలు ఏసయ్య ప్రశ్నలు ఏసయ్య బోధ సమాధానం లోకం పుట్టినది మొదలుకొని మరుగుగా ఉన్న సంగతులు ఆయన బయలు చెప్పాడు. మీరు ఏసయ్య ఇలా చెప్పాడు కదండి, మరి పాత నిబంధనలు అలా చెప్పారు కదని అంటే అది మీనింగ్లెస్. ఏసయ్య ఫైనల్ రెవల్యూషన్, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి తీసుకొచ్చాడు. పాత నిబంధన భక్తులకి కొంచెం కొంచెం అర్థమైతే కొత్త నిబంధనలు ఏసయ్య బోధలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క రచనలను బట్టి క్లారిటీకి రావాలి. మనం కొత్త నిబంధన వెలుగులో పాత నిబంధన చదవాలి తప్ప కాంట్రడిక్షన్ అనుకోకూడదు. ఓహో పాత వాళ్ళు అప్పుడు వాళ్ళు అలాగా అక్కడ ఆగిపోయారా, ఇక్కడ ఏసయ్య ఇలా క్లారిటీ ఇచ్చాడా అని మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటారు. మమతా జానే గారికి మేమేమైనా సమాధానం చెప్పగలిగామా?
ఓకే బ్రదర్, మీరు అందరు చెప్పిన దాంతో నేను ఎక్కిభవిస్తున్నాను. నేను ఇక్కడ ఇంకొక అంటే బైబిల్ రెఫరెన్స్ కూడా కోట్ చేయాలనుకుంటున్నాను బ్రదర్. మొదటి తిమోతి 6:17-19 దీనికి సంబంధించి ఉంది బ్రదర్. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండొద్దు, అలాంటి అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచకుండా దేవుని మీద అంటే మనకు సమస్తంను ధారాళంగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచాలి. అట్లాగే మరి వాస్తవమైన జీవితంను సంపాదించుకోవాలి కాబట్టి దాని కొరకు మనము మంచుకున్నది వేసుకోవాలంటే మేలు చేసే వారంగా ఉండాలి, సత్క్రియలు అనే ధనం కలిగిన వారంగా ఉండాలి, ఔదార్యం గల వారంగా ఉండాలి, మన ధనంలో ఇతరులకు పాలిచే వారంగా ఉండాలి అనేది ఇక్కడ నేను కోట్ చేయాలనుకుంటున్నాను.
చక్కటి వాక్యం, చక్కటి వాక్యం. మీకు అర్థం కాక ఆ ధనం మీద ప్రేమతో ప్రశ్న అడిగారేమో అనుకున్నాను. కాదు కాదు, మీరు క్లారిటీ ఇద్దామని అడిగారు, కరెక్ట్గా మీరు క్వశ్చన్ అడగకుండా క్లారిటీ ఇచ్చేస్తే ఇంకా టైం సేవ్ అవుతుంది. మీకు అర్థం కాకపోతేనే మీరు అడగాలి తప్ప మీకు అర్థమై మమ్మల్ని అడిగితే టైం సరిపోదు. అది ఒక్కటి గమనించండి. చాలా చక్కటి మాటలు. నేనంటాను చాలా సార్లు దేవుడు నన్ను వాడుకోవట్లేదు 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 అని చెప్పేసి ఓవర్కనే మాట్లాడతారు. వాడుకుంటాడు, వాడుకోవడానికి నీ దగ్గర సోర్సెస్ ఉన్నాయి. నీ ఆరోగ్యం, నీ బలం, నీ శక్తి, అలాగే నీ ఆస్తి, నీ ఉద్యోగం, ఇవన్నీ వాడుకోవడానికే ఇచ్చాడు. మనం దాన్ని తీయకుండా లోపల దాచి పెడుతున్నాం కాబట్టి వాడుకోవట్లేదు. వాటిని బయటకు తీస్తే చక్కగా వాడుకుంటాడు. దీన్ని గమనించండి. ముందుకెళ్దాం మరి 24-25 వచ్చినాలు. మమతా జానే గారు 24-25 వచ్చినారు. ఆ వాక్యంలో మీకు ప్రశ్నలు ఏమైనా అంటే అడగండి, మమతా జానే గారు మీకు సమాధానం చెప్పగలరు.
సార్ వందనాలు సార్. ఆ శిష్యులు ఈ మాటని మిక్కిలి ఆశ్చర్యపడి అన్నారు సార్. వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడినట్లు అక్కడ అర్థం చేసుకోవచ్చు.
శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు అని అడుగుతాడు. ఏమన్నా మమతా జానే గారు మాట్లాడతారమ్మా?
అంటే ఇక్కడ యేసు ప్రభు వారు ధనవంతులు ఎవరు కూడా అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, అలా ప్రవేశించడం చాలా కష్టమని దేవుడి నోటి నుంచి ఆ మాట వచ్చినప్పుడు అక్కడ శిష్యులు ఆశ్చర్యపడినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది బ్రదర్. నిజంగా ఇందాక అంటే ధనమున్నంత మాత్రాన పరలోకంలో ప్రవేశము కష్టము అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అబ్రహాం అయితే యోబు అయితే వీళ్ళందరూ మరి ప్రవేశించినారు కదా, మరి మిగిలిన ఎందుకు ధనవంతులు వెళ్ళడం కష్టము ఆశ్చర్యపోయినారు అని అంటే ఇక్కడ ముందు వచనాల్లో చూస్తే అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ధనవంతుడైన యవండ అధికారి మరి ఆస్తి కలిగిన వాడుగా ఉండి మరి దేవుణ్ణి వెంబడించమంటే వెంబడించలేదు. దానికి సంబంధించినట్లుగా ఇట్లా బ్రదర్ అది యేసు ప్రభు వారు శిష్యులతోటి ఇలాంటి ధనవంతులు అనేది అంటే ఇక్కడ ఇలాంటి ధనవంతులు అని మెన్షన్ చేయకుండా ధనవంతులు అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయినట్లు నాకు అర్థమైంది బ్రదర్.
బాగుందమ్మా, చక్కటి వివరణ. ఇంకేమైనా ఉంటే త్వరగా అడగండి, త్వరగా అడగండి. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, మనం కంప్లీట్ చేయాలి, టైం అయిపోతుంది. అడిగే బదులు చెప్పేస్తే అయిపోద్ది అమ్మా. మీరు అడగటం, నేను అడగటం,
మనము సంపాదించుకోవడానికి సామర్థ్యం కలగజేసినాడు కదా దేవుడే కదా. అందుకని శిష్యులు ఇక్కడ ఆశ్చర్యపడినటువంటి విషయం, ఆ కాలంలో ధనం అనేది దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా భావించేవారు కాబట్టి శిష్యులు ఆశ్చర్యపోయి అయితే ఎవరు రక్షణ పొందగలరు అని అడిగినారు సార్.
ఇప్పుడు ఎలాగైతే మనం అందరూ ఆశ్చర్యపోయి ఏంది మొత్తం అంతా ఇచ్చేయాలా అని మనం కూడా ఆలోచిస్తున్నాము, అలాగే వాళ్ళు ఆలోచించారు. అంతకుమించి ఆయన వేరేగా ఆలోచించడానికి ఏమి లేదు నాకు అనిపించింది. ఇంకేమైనా ఉంటే మాట్లాడండి. 24-25 వచ్చినారు, ఇంకేమైనా మాట్లాడతారా?
బ్రదర్
ఏసమ్మా,
ఆ పోలిక, ఆ కంపారిజన్ ఏదైతే ఒంటే సూది బెజ్జంలో దూరుట దుర్లభము అనే పోలిక చాలా కఠినంగా ఉంది కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడ్డారనిపిస్తుంది.
చక్కటి పాయింట్, చక్కటి పాయింట్. ఒంటైనా సూది బెజ్జంలో దూరుతుంది గాని ధనవంతుడు మాత్రం పరలోకంలో అడుగు పెట్టలేడు, అడుగు పెట్టనేమని అన్నాడు. అక్కడ అలాగైతే మా పరిస్థితి ఏంటా అని ఆశ్చర్యపోయారట అంటారు. బాగుంది సుమనా సాగర్ గారి ఆలోచన. రైట్ అండి, ముందుకెళ్దాం. 25 వచ్చిన కామెంట్ చదువుతా ఉన్నాను. స్త్రి సంపదల పట్ల ఆశ వారు వీరని కాక దాదాపుగా అందరికి ఉంటుందని శిష్యులకు తెలుసువా? వాళ్ళేమీ అతిథులు కాదు, మనమేమి అతిథులం కాము. అందరికీ సిరి అంటే ఎంతో మమకారం అని రాస్తున్నారు. అంతేగాక పాత వడంబడి గంధంలో తరచూ సంపదను దేవుని ఆశీర్వాదాలు గుర్తు అని కూడా వారికి తెలుసు. కాబట్టి వాళ్ళేమో దేవుడి దీవెన, దేవుని దీవెన, గాడ్స్ బ్లెస్సింగ్ అని చెప్పేసి బాగా కొడబెట్టుకున్నారు. ఆయనేమో గాలి తీసేశాడు, మీ ఆస్తులే మిమ్మల్ని నరకాన్ని తీసుకెళ్తాయని చెప్పేసి అన్నాడు. అక్కడ నోరేళ్ళు పెడుతున్నారు అని అంటున్నారు వీళ్ళు. 26-27 వచ్చిన విక్టర్పాల్ అయ్యగారు, నీ వాక్య భాగాలను ఏమన్నా మాట్లాడే ఉన్నాయా? ప్రశ్నలు తీసుకోవచ్చా
సార్? నేను క్లారిటీగా ఉన్నాను సార్, ప్రశ్నలు తీసుకోవచ్చు.
క్లారిటీతో ఉన్నాడు, అడిగితే చక్కగా చెప్తాడు. 26-27 ప్రశ్నలు ఉంటే అడగని చెప్తాడు త్వరగా. నిన్న ఒక ప్రశ్న అడిగారు, మళ్ళీ అడుగుతున్నారు. మరి అలాగైతే బాగా డబ్బులు సంపాదిస్తున్న మా సతీష్ అనని అట్లాంటి పెద్ద పెద్ద పాస్టర్ని ఎలాగ అర్థం చేసుకోవాలని అడుగుతున్నారు. ఏమైనా మాట్లాడతారండి? పెద్ద పెద్ద సేవకులు, బాగా డబ్బులు సంపాదిస్తున్న సేవకులకి ఈ వాక్యం ఏమైనా వర్తిస్తుందా? ఇక్కడ ఏమైనా సేవకులు ఎక్సెప్షనా
సార్? ఎవరికి ఎగ్జామ్షన్ అనేది లేదు సార్. వాళ్ళ ఆస్తి కూడా పరిచరిక వాడుతుంటే, వాళ్ళ నమ్మకంగా వాళ్ళు పరిచరిక వాడుతున్నారంటే ఆయన ఖచ్చితంగా దేవుడు దాన్ని సమర్థిస్తారు. వాళ్ళు ధనం మీద ఆశ పెట్టుకుని పైకి ఒకలాగా లోపల ఒకలాగా జీవిస్తే శిక్ష ఖచ్చితంగా వారికి ఇంకా రెట్టింపే ఉంటుంది సార్.
ఇది పెద్ద మోసం అండి, ఇది పెద్ద మోసం. బైబిల్ పెట్టుకుని, బైబిల్ అసలు ఇలాంటి ప్యాసేజ్, ఇలాంటి వాక్యాలు ఎప్పుడైనా బోధిస్తే అర్థమవుతుంది. అట్లాంటి అసలు టచ్ చేయరు. ఎందుకు ఈ వాక్యాలు వాళ్ళకు కూడా గర్భిస్తూ ఉంటాయని. అందుకోసం ఎవరికి ఎక్సెప్షన్ లేదట, అందరూ ఈ వాక్య ప్రకారంగా ఖర్చు పెట్టాలి, వాడుకోవాలి. 2 times పనిష్మెంట్ ఉంటుందట వాళ్ళకి. అది పెద్ద మోసం. సేవకులు కూడా ఈ మోసంలో పడ్డారు, వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. సరే, విక్టర్పాల్ దాంట్లో మీకు ఏమైనా ప్రశ్నలు అడగండి. ప్రశ్నలు ఏం లేకపోతే ముందుకెళ్దాం. మీకేం ప్రశ్నలు లేవో నాకు అర్థమవుతుంది. ఇక్కడ ధనవంతులకు మాత్రమే గాక మనుషులకు అందరికి వర్తించే సాధారణ సూత్రం ఒకటి కనిపిస్తుంది. మనుషులు రక్షణ సంపాదించుకోవడం కష్టతరం మాత్రమే కాదు, వారు సొంత ప్రయత్నాల ద్వారా సాధించడం పూర్తిగా అసాధ్యం. ఇది బాబు చాలా కష్టం మాకు అని అన్నట్టుగా వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. మనుషులకు అసాధ్యమే. అయితే మనిషి చేయలేని దాన్ని దేవుడు చేయగలడు. ఆయన కేవలం తన కృప మూలంగా మనుషులకు పాప విముక్తి ఇస్తాడు. కాబట్టి ధనం మీద ప్రేమ చచ్చిపోవడానికి దైవాత్మ మనలో పనిచేస్తాడు. అదే రోమపత్రిక 8 అధ్యాయం ఉంటది. ఆత్మ చేత శరీర క్రియలను చంపడం ఆత్మ ఫలం, ప్రేమ స్వార్థం కాదు. కాబట్టి దేవుడు మనలో ఆ మార్పు తీసుకొస్తాడు, దేవుడు చేయగలుగుతాడు. డబ్బు మోసించి బయటికి తీసుకొస్తాడు అని కూడా మాట్లాడుతున్నారు. అలాగే 27 వచ్చిన ఇక్కడ చూడండి, ఈ పేతురు వాళ్ళు ఫెయిల్ అయ్యారేమో, ఆ ధనవంతుడు ఫెయిల్ అయ్యాడేమో కానీ పేతురు ఫెయిల్ కాల, అపోస్తలు ఫెయిల్ కాల, మేము సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించామన్నారు. చాలా చక్కటి మాట. మత్తేసు, ఆ ఇహలోక ధనం కాకపోతే మరి ఇక ప్రతిఫలం ఏమిటి అనే ప్రశ్నకు అర్థమేమో అనిపిస్తుంది. సంపదల కంటే మంచిది ఏముంది అని పేదలు ఆలోచించాడా ఏంటి? కాబట్టి ఇక్కడ ఆ బాబు మేము వదిలేశాం కదా, మేము వదిలేసిన దానికి చాలా చక్కటి వ్యాఖ్యానం అండి, బలే ఉంది ఇది. మేము సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడించాం కాబట్టి మాకేం దొరుకుతుంది అన్నప్పుడు పేతురు యేసుక్రీస్తు ప్రభు కోసం కోల్పోతే చాలా సార్లు అంటారు కదా, గల్లాపెట్టులో 10 రూపాయలు వేస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తారు. ఎక్కడా ఇక్కడే కాబట్టి ఇక్కడే ఏదో వస్తుందని చెప్పి పేతురు అనుకునేమన్నా ప్రశ్న అడుగుతున్నాడేమని కమెంటేటర్స్ అంటున్నారు. సంపదల కంటే మంచిది ఏముంది అని పేతురు ఆలోచించాడు. ఏంటి ఈ ప్రశ్నని బట్టి అతని మనసు ఆధ్యాత్మికం కాదని తెలుస్తుంది. మత్తయి సువార్త 20:1-16 ఏసే ఎలాంటి వాళ్ళు మందలించాడు అని రైట్ మాట్లాడుతున్నారు. కాబట్టి పేతురు గారు కూడా షాక్ తిన్నారు. ఏంటి బాబు మా పరిస్థితి ఏంటి, మాకేమి రావా, అన్ని ఇంకా పోగొట్టుకోవడమేనా, ఇంకేంటి భక్తి అన్నట్టుగా మాట్లాడుతున్నాడా అని కమెంటేటర్స్ అంటున్నారు, నేను కాదు. 28 వరలక్ష్మి గారు, మీ వాక్య భాగంలో ఏమైనా మాట్లాడేది ఉందమ్మా?
లేదు బ్రదర్, నాకు అర్థమైందా అంటే అక్కడ దేవుడు వాళ్ళు అడిగిన దానికి సమాధానంగా అంటే సమస్తము విడిచిపెట్టిన వెంబడించాం కదా మీకు, మాకేం దొరుకుతుందంటే అక్కడ దేవుడు సమాధానంగా చెప్పినట్టుగా నాకు అర్థమైంది కదా, అంటే ఆయన ఒక వాగ్దానంగా వాళ్లకు సింహాసనం పైన ఆయన రాజ్యపాలన చేసే సమయంలో పాలించడానికి అధికారాన్ని ఇస్తానని చెప్తున్నట్టుగా నాకు అర్థమైంది బ్రదర్.
మీకు అర్థమైంది, ఓకే, ప్రశ్నలేమి. ఒక సోదరి వరలక్ష్మి గారు క్లారిటీతో ఉన్నారు, మీకేమన్నా ప్రశ్నలుంటే అడగండి చెప్తాను అంటున్నారు. అట్లాగే చాట్ బాక్స్ లో వెంకటకృష్ణ గారు చక్కటి మాట మాట్లాడారు, మనం ఎవరిని ఎంచరాదు, ఎవరి సాక్ష్యం వారిది. అట్లాగే ఆయన ఎవరిని మీరు అంటే తీర్పు తీర్చొద్దు అన్నాడు, కనీసం మీరు పసిగట్టొద్దు, ఏది దేవుని ఆత్మ ఏది భ్రష్టాత్మో, ఏది గొర్రె ఏది తోడేలో, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు అసలు వాళ్ళ కోసం మనం మాట్లాడొద్దు, కాము కూర్చుందామని ఆయన చెప్పలా. ఏసై గాని అపోస్తలు గాని ఎంత బలంగా మాట్లాడారో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, కొంచెం మరీ అంత అమాయకంగా ఉండటం సరైనది కాదు, తీర్పు తీర్చొద్దు, కానీ వాక్యపు వెలుగులో ఇది సరైందా ఇది కాదా, ఈ సరైన సేవ తప్పుడు సేవ, ఇది సేవ ఇది వ్యాపారమా, ఆ స్పృహ కలిగి ఉండాలని వాక్యంలో చాలా వాక్యాలు ఉన్నాయి, కొంచెం మీరు ఆలోచించాల్సిందిగా మనవి. 28 ప్రశ్నలు ఏమైనా ఉంటే చదువు చెప్పండి, లేకపోతే ముందుకెళ్దాం. చాలా చక్కటి మాట, వాళ్ళు మీకోసం అయ్యా మా తిడ్డులు మా వలలు వదిలేసుకున్నామంటే ఆయన అంటున్నాడు సింహాసనాలు ఇస్తాను అంటున్నాడు. ఈ లోకంలో దాన్ని మనం చూడలేం గాని రాబోయే లోకంలో 12 సింహాసనాలు మీరు కూర్చుంటారని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు కోసం చేసే త్యాగాలు నష్టాలు కాదు, మంచి పెట్టుబడి, తెలివైన పెట్టుబడి. రియల్ ఎస్టేట్ లో పెట్టేదానికంటే ఆత్మ సంపాదన పెట్టేది చాలా తెలివైన పెట్టుబడి, దాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. కింద చాలా విషయాలు రాయబడ్డాయి, 12 సింహాసనాలు ఆయనతో పాటు వారికి ఉండే అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. 29:30 కళ్యాణ్ ప్రసాద్ గారు, మీరేమన్నా మాట్లాడుతుందమ్మా?
క్లారిటీగా ఉన్నాను సార్, చెప్పమంటారా సార్?
ఏం చెప్పొద్దమ్మా, డౌట్లు ఉంటే వాళ్ళు అడుగుతారు, నువ్వు చెప్పుది గాని వ్యాఖ్యానాలు ఏమవుతుంది సార్? డౌట్లు ఏమైనా ఉంటే అడగండి, కళ్యాణ్ అమ్మ క్లారిటీతో ఉన్నారు చెప్పేస్తారు.
సార్ ప్రైజ్లాడు సార్.
ఆమోటీశ్వరి గారు
సార్, ఇక్కడ పేతురుకు అర్థమయ్యే రీతిలో పేతురుకు యేసు ప్రభు వివరణ ఇచ్చినాడు సార్, పరలోక ప్రపంచ పునర్జన్మ మందు ఆయనతో పాటు ఉంటారని చెప్పి క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనం ఈ కింద ఇచ్చిన 29 ఉన్నటువంటి వారిని మనం ప్రేమించకూడదు, దేవుణ్ణిలో ఎక్కువ మనం కొనసాగుతూనే మనం అది స్వతంత్రించుకుందాం అని చెప్పి చెప్తారు సార్, ఇది నాకు అర్థమైంది. నాకు దాంట్లో ప్రశ్నలు ఏమి లేవు సార్, థ్యాంక్ యూ సార్.
ప్రశ్నలు ఏమీ లేవు అని చెప్పి సరిపోద్ది, మీరు ఇంకేమైనా ప్రశ్న అడుగుతున్నారా మేము అనుకుంటున్నాం. రైట్ అండి, ఇంకేమన్నా మాట్లాడతారా? 29:30 ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, ఏమైనా యాడ్ చేసే పాయింట్స్ ఉంటే యాడ్ చేయండి. చాలా చక్కటి మాట, జాన్ టీచర్ గారు ఏ సార్ నుంచి ఇస్కరేతి యువతకు సింహాసనం ఉందా, మంచి ప్రశ్న, చాలా చక్కటి ప్రశ్న. ఇస్కరేతి యువతకు సింహాసనం ఉందా, ఏమన్నా ఒకరు మాట్లాడితే బాగుంటది. అది జనరల్ గా అలా అడగరు. ఎందుకోసం అడిగారు? మీరు కోసం అడిగారు అనిపించింది. ఇస్క్రియోదాకు తప్ప మిగతాళ్ళందరికి సింహాసనం ఉంది. కారణం ఏంటంటే ఆయన ఒక్కడే కూడబెట్టుకున్నాడు, మిగతా వాళ్ళందరూ ఖర్చు పెట్టారు. అది చాలా చక్కటి ఆలోచన. ముందుకెళ్దాం ముందుకెళ్దాం. ఇంకేమైనా ప్రశ్న ఉంటే అడగండి, ముందుకెళ్దాం.
అంటే బ్రదర్ ఇక్కడ 29వ వచనంలో మీరు 100 రేట్లు అన్నదమ్ములను అక్క చెల్లెలను పొందుతారు అని అంటే దాన్ని పరలోకంలో అలాంటి రిలేషన్షిప్స్ ఉంటాయా బ్రదర్?
పరలోకంలో 100 రేట్లు అక్కలు, 100 రేట్లు అమ్మలు, 100 రేట్లు తండ్రులు ఇలాగే ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు. ఏమైనా మాట్లాడతారా?
సార్ అది తల్లి గురించి తండ్రి గురించి మాట్లాడమాట కదా సార్. ఇక్కడ వారి మీద మనసు పెట్టుకోకుండా దేవుని పనిచేసి పనిచేసిన వాళ్ళకి పరలోకంలో కలిగే ప్రతిఫలం గురించి మాట్లాడుతున్నారు సార్.
అదే బాబు, ఆవిడ అడిగింది అదే. పరలోకంలో అన్నదమ్ములు 100 రేట్లు, అక్క చెల్లెళ్ళు 100 రేట్లు, తల్లిదండ్రులు 100 రేట్లు దొరుకుతారని అడుగుతుంది ఆవిడ.
బ్రదర్
ఎస్ అమ్మా,
పరలోక రాజ్యంలో పెళ్లికి ఇవ్వరు, పెళ్లి చేసుకోనరు అనే వాక్యాన్ని బట్టి అక్కడ అటువంటి రిలేషన్స్ ఏవి ఉండవని అర్థమవుతుంది.
మరి 100 రేట్లు
అది కాదు. అసలు
ఈ 100 రేట్లు సంగతి ఏంటమ్మా? ఆయన ఏమో 100 రేట్లు ఇస్తానంటున్నాడుగా. త్వరగా త్వరగా మాట్లాడాలి.
100 రెట్లు అంటే ఈ లోకంలో కోల్పోయిన వాటికి బదులుగా దేవుడు ఆధ్యాత్మికంగా 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. ఉదాహరణకు ఒక విశ్వాసి క్రీస్తు కొరకు సొంత కుటుంబాన్ని కోల్పోతే అతనికి సంఘంలో వందలాది మంది ఆత్మీయ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను ఇస్తాడు అని నాకు అర్థమైంది సార్.
చాలా చక్కగా కళ్యాణమ్మ సమాధానం చెప్పగలిగారు. ఈ సెమీకోలన్కు ముందు ఉన్నదేమో భూమి మీద వచ్చేవి, సెమీకోలన్ తర్వాత ఏమో నిత్య జీవం కూడా. ఆ కింద కామెంటరీ కూడా చదువుతున్నారు. హృదయపూర్వకంగా క్రీస్తుని అనుసరించడం అంటే ఒక నూతన ఆధ్యాత్మిక ప్రదేశంలోకి ప్రయాణించటం. శిష్యుల విషయంలో వారికి అనేక మంది తల్లులు, తండ్రులు, తోబొట్టువులు, పిల్లలు అవుతారు. అంతే, నీకు దేవుడు పెద్ద కుటుంబాన్ని ఇస్తాడు, అది సంఘం. నువ్వు ఆయన కొరకు కుటుంబాన్ని కోల్పోతే ఆ సంఘంలో ఇవన్నీ మనం పెద్ద కుటుంబాన్ని సంపాదించుకుంటాము అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. అనేక మంది తమ ఇల్లు తెరిచి వారిని ఆహ్వానిస్తారు. క్రీస్తులే శిష్యులకి అనేక మంది గృహాలు తెరవబడతాయి. క్రీస్తు లేని స్థితిలో మనుషులు కలిగే సంబంధాల కంటే, అవకాశాల కంటే 100 రెట్లు శ్రేష్టమైన, ధన్యకరమైన, అర్థవంతమైన సంబంధాలు, అవకాశాలు శిష్యులు కలుగుతాయి. అది యేసుక్రీస్తు ప్రభువులో మనం సంపాదించుకునే సంఘం అనే పెద్ద కుటుంబం కొరకు రాయబడింది. రైట్, ఇంకేమన్నా మాట్లాడతారా? ప్రభు అన్నాడు, చక్కగా స్వామి కోట్ చేస్తున్నాడు, మత్తయి సువార్త 12:50 వచనంలో, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, పరలోకమందు నా తండ్రి చిత్తం చూపు చేయుడే నా సహోదరులు, నా సహోదరి, నా తండ్రి అన్నాడు ఆయన. కాబట్టి సంఘం కొరకు రాయబడ్డ మాట ఉన్నది. సంఘాన్ని ఫ్యామిలీగా మీరు చూడడం అలవాటు చేసుకుంటే అసలుకి ఎంత పెద్ద కుటుంబం మీకు ఎస్ఎఫ్జేలో దొరుకుతుందో, ఎంత పెద్ద కుటుంబం సంఘంలో దొరుకుతుందో. ఇంకేమైనా మాట్లాడతారా? ముగించుకుందాం, టైం అయిపోయింది ముగించుకుందాం.
నాకు అది 30వ వచనం మీద డౌట్ ఉంది, అంటే క్వశ్చన్ ఉంది బ్రదర్. మొదటి వారు కడపటి వారు ఎట్లా అవుతారు, కడపటి వారు మొదటి వారు ఎట్లా అవుతారు అనేది నాకు డౌట్ ఉంది.
నువ్వు డౌట్ అడిగావక్క, నేను చెప్పడం నాకు టైం లేదు, నేను చదివేస్తాను, ఏమైనా అర్థమవుతుందని చూద్దాం. ఈ లోకంలో క్రైస్తవ సంఘాల్లో కూడా ఉన్నత పదవుల్లో ఉండేవారు, గనులుగా ఎంచబడేవారు అనేక మంది రాబోయే లోకంలో తాము చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్టు ఇతరులు నీచంగా ఎంచి అనగదొక్కిన వారు ఉన్నత స్థానంలో ఉన్నట్లు చూస్తారు. వినయవంతులకు తమను తాము అల్పులుగా ఎంచుకునేవారికి ఇది ఆదరణకరమైన మాటలు, అధికారాన్ని పదవి నాశించే వారికి ఇది హెచ్చరిక. ఏమన్నా అర్థమైందమ్మా?
ఓకే బ్రదర్, అర్థమైందండి.
చాలా చక్కటి వివరణ. ఎవరైతే మేము ముందుండాలి, మేము పైకి రావాలి, మేము డెవలప్ అవ్వాలి, మాకు డబ్బు కావాలని పరిగెడతా ఉంటారో వాళ్ళు రేపు బీదలు అవుతారు. ఎవరైతే ప్రభు కోసం ఆపోస్తుల వల్ల కాంటెక్స్టువల్గా మీరు అర్థం చేసుకుంటే చక్కగా అర్థమవుతుంది. ముందుండాలని చెప్పి ఆస్తుల కోసం పరిగెట్టే వాళ్ళందరూ కూడా నిత్యత్వ భవిష్యత్తులో కడుబీదలు అవుతారు. పరలోక రాజ్యం కోసం బీదలుగా వెనకబడుతున్న వాళ్ళందరూ కూడా నిత్యత్వంలో ముందటి వరుసలో ఉంటారని చక్కటి వ్యాఖ్యానం వాళ్ళు. రైట్, ఇక్కడతోటి సజీవ వాహిని అయిపోయింది. కొంచెం నేను లేట్ చేశాను, చెప్పండి అమ్మా, చెప్పండి, త్వరగా చెప్పండి.
28వ వచనంలో ఇక్కడ పేతురు, మరి మేము సమస్తం విడిచిపెట్టాము, మాకేం దొరుకుతుంది అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు వారు వాళ్ళని అక్కడ అంటే సముద్ర తీరంలో ఉన్నప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, నన్ను వెంబడించండి అని అన్నారు కదా. అయితే ఇక్కడ 28వ వచనంలో వీళ్ళని 12 మంది 12 సింహాసనం మీద ఆసీనులయ్యి మరి 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు అని, అంటే ఆ వచనం ఈ వచనం ఒకటే అని తీసుకోవచ్చా బ్రదర్?
చాలా చక్కటి ఆలోచన అమ్మా. అక్కడ మనుషులు పట్టుకునేట్లుగా చేస్తానన్నాడు, అది భూమి మీద. పరలోకంలో సింహాసనం కూర్చోబెడతానన్నాడు, అది నిత్యత్వంలో. రెండు, భూమి మీద మనుషులు సంపాదించుకుంటాం, పరలోకంలో సింహాసనాలు సంపాదించుకుంటాం, అది అసలైన ఆశీర్వాదాలు. మనం కోల్పోతేనే వాటిని సంపాదించుకోగలుగుతాం. చక్కటి ఆలోచన, బాగుందమ్మా, నేను మీతో ఏకీభవిస్తున్నా. రైట్ రైట్ రైట్. ఒకసారి ఇక్కడ 19వ అధ్యాయం ఎన్ని సెక్షన్స్ గా ఉన్నాయో ఏమైనా మాట్లాడతారా త్వరగా? ఎన్ని సెక్షన్స్ మాట్లాడతారా?
ఫస్ట్ ఫస్ట్ 19వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ అబౌట్ డివోర్స్
చెప్తున్నారండి. సెక్షన్స్ ఎన్ని చెప్తున్నారు, కౌంట్ చెప్పండి.
మూడు
సెక్షన్స్ కనిపిస్తున్నాయి, 1 నుంచి 15 ఒక సెక్షన్. ఓకే,
తర్వాత 16 నుంచి 26 వరకు ఒక సెక్షన్, తర్వాత 27 నుంచి 30 వరకు ఒక సెక్షన్. మూడు సెక్షన్స్
చెప్పారు, బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా సెక్షన్స్? ఎన్ని? 4 సెక్షన్స్ అన్నారు పుష్పవేణి గారు అనంతపురం నుంచి. 1 నుంచి 12 ఒక సెక్షన్, వివాహం విడాకుల గురించి. 13 నుంచి 15 చిన్నపిల్లలను ఆశీర్వదించుట, ఒక్క నిమిషం అమ్మటం అయిపోయింది ఆగమ్మ. 16 నుంచి 26 వచనాల వరకు ధనవంతుని యొక్క ప్రశ్నకు సమాధానం. 27 నుంచి 30 వచనాల వరకు శిష్యులకు వచ్చే బహుమానాలు. యాడ్ చేసింది ఏంటంటే చిన్నపిల్లలను ఆశీర్వదించిన ఒకటి యాడ్ చేసారు, 4 సెక్షన్స్ అన్నారు. చెప్పండి అమ్మా, అన్మిట్ అయ్యా.
నేను కూడా ఈ పుష్పవేణి గారు చెప్పిన అదే ఆన్సర్ చెప్పాలనుకున్నాను, మీరు చదివారు.
అంతే, సెక్షన్స్ కూడా చక్కగా మీరు చెప్పగలిగారు, చాలా బాగుంది. మనం కాంటెక్స్ట్ ఏమైనా మాట్లాడతారా, సందర్భం ఏమైనా మాట్లాడతారా? మనం చదివిన ఈ వాక్య భాగం 16 నుంచి 30 వచనాల వరకు సందర్భం ఈజీగా అర్థమయ్యే సందర్భమే, ఒకళ్ళు చెప్పేస్తే చాలు.
ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు.
ఏందమ్మా, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంక్లూజన్ అవుతుంది, కాంటెక్స్ట్ చెప్పమ్మా.
నిత్య జీవం ఎలా సంపాదించుకోగలుగుతాం అనేది సందర్భంలో ఇదన్ని వచనాలు.
నిత్య జీవాన్ని ఎలా సంపాదించాలి అన్న ప్రశ్నకు యేసయ్య చెప్పిన సమాధానం సందర్భంగా తీసుకుంటే సరిపోతుంది. బాగుందమ్మా, వరుసగా నాకు అప్లికేషన్ చెప్పాలి. చక్కగా డబ్బు కోసం చాలా బాగా మాట్లాడాము, మీ అప్లికేషన్స్ లో మాట్లాడండి. పార్టిసిపెంట్స్ కూడా చాట్ బాక్స్ లో మీకు అందుబాటు ఉంది, అప్లికేషన్స్ మాట్లాడండి. మొదటిగా అప్లికేషన్ హాము టీచర్ గారు మాట్లాడతారా?
సార్, ప్రైజ్ సార్. సార్ ఇక్కడ 19వ వచనంలో నిన్నవలేని పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పి యేసు ప్రభు చెప్పారు సార్. అంటే ఎవరు ముక్కు ముఖం తెలవని ప్రేమించాలి, అలాగూ ప్రేమించడం ద్వారా దేవుని ప్రేమ వారు తెలుసుకోగలుగుతారు. అది నేను నేర్చుకున్నాను, అలా మార్చుకోవటానికి ఇష్టపడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
అది ఆ రెండవ మాట అప్లికేషన్ అంటే ఏం మార్చుకున్నారు? ముక్కు ముఖం తెలియని ప్రేమించాలి, ఇప్పుడు దాకా మేము అట్లా ప్రేమించట్లేదు, ఈ రోజు నుంచి అలా ప్రేమిస్తాము అని రాస్తే చాలా బాగుంటది. సుమనా సాగర్ గారు.
బ్రదర్, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అనే వాక్యాన్ని బట్టి జీవితంలో కడు జాగ్రత్తగా ఉండాలి అని నేను అన్వయించుకుంటున్నాను బ్రదర్. అటువంటి మీరు చివరిలో చదివిన వచనాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దాని ప్రకారంగా ఉండాలని అనుకుంటున్నాను.
అంటే మీరు మొదటి వారిగా ఉండాలనా కడపటి వారిగా ఉండాలనా అర్థం కాలేదమ్మా, మీ అప్లికేషన్ ఏంటి?
ఉన్నత పదవుల్లో అని ఇందాక మీరు చెప్పారే ఆ స్థితులలో ఉండకుండా అక్కడ చదివిన ఆ వచనాలని నా యొక్క లైఫ్ కి అన్వయించుకోవాలి అని అనుకుంటున్నాను బ్రదర్.
చాలా సంతోషం, చక్కగా నిద్రపోయారు, లాక్లు పెట్టారా? అట్లయ్యా రైట్. ఇక్కడ చాలా చక్కటి అప్లికేషన్ అమ్మా. మీరు ఎప్పుడైతే లోకం పరిగెడుతున్నట్టుగా ముందు నేను ఉన్నాళ్ళని పరిగెడతారో ఆత్మీయ విషయాల నిశ్చేతలు వెనకబడతారు. ఆత్మీయ విషయాల్లో పరిగెట్టాలంటే తగ్గించుకోవడం కోల్పోవడం. చక్కటి వివరణ, చక్కటి అప్లికేషన్. తర్వాత ఇస్తే రామచంద్ర గారు అమ్మా.
ప్రైజ్ లార్డ్. నిజంగా సిస్టర్ చెప్పినట్టుగా నేను అదే మొదటి వారు కాకుండా ఈ అధిహారాలు ప్రతిష్టలు హోదాలు ఆట కొరకు పరిగెత్తకుండా తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటూ దేవునిపై నమ్మకంగా ఉంటూ నిత్య జీవం కొరకు వారసులుగా ఉండాలనుకుంటున్నాను సార్. ఇవన్నీ కలిగి ఉంటే తగ్గించుకుంటే నిత్య జీవం వారసులుగా ఉండాలని నేను అప్లికేషన్ లో నేను కోరుకుంటాను.
నేను ఒక చాలా చక్కటి అప్లికేషన్. తగ్గించుకోవడం అంటే ఆస్తులు తగ్గించుకోవాలి, అంతే తప్ప సేవలు తగ్గించుకోకూడదు. సేవలో పరిగెట్టాలి, లోక విషయాలు తగ్గించుకోవాలి, సేవలో పరిగెట్టాలి, ఆత్మీయ విషయాలు పరిగెడతా ఉంటే బాగుంటది. మరి తగ్గించుకోవడం అంటే అన్ని విషయాలు వెనకడికి వేయడం అని కాదు. బాగుందమ్మా. రామలత గారు.
ప్రైజ్ లార్డ్ సార్. నేను ఆస్తి అంటే కేవలం ధనమే కాదు, కానీ మనకున్న ఆరోగ్యము బలము సమయం కూడా దేవునికి ఖర్చు చేయాలని ఆయన పరిచర్యలో వాడాలని నేను అన్వయించుకుంటున్నాను సార్.
అలా చేయాలి. చాలా చక్కటి మాట. ఆస్తులకి కొలతన్నా ఉంటది, కానీ ఆరోగ్యానికి సమయానికి కొలతే లేదు. దేవుడిచ్చిన దాన్ని కొలత లేకుండా వాడాలి. మంచి అప్లికేషన్ అమ్మా. మమతా జానయ్య గారు.
ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నేను దేవుణ్ణి వెంబడించడానికి నాకున్న సమయాన్ని రీసోర్సెస్ ని జ్ఞానాన్ని దేవుణ్ణి మహిమ కొరకు ఉపయోగించాలనుకుంటున్నాను బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.
చాలా చక్కటి అప్లికేషన్. విక్టర్ పాల్
సార్. అక్కడ అతనికి ఒకటి కొదువుగా ఉంది కదా సార్. నాకు అతనికైతే ఒకటి కొదువు ఉంది, నాకు చాలా కొదువు ఉన్నాయి. ప్రేమించలేని మనసు, ఆ ప్రభు పని చేయాలన్న ఆరాటం ఉన్నా కానీ ముందుకు వెళ్ళలేని ఆ యొక్క వెనుకబాటు, వీటన్నింటినీ నేను సరి చేసుకుంటున్నాను సార్. అలాగే ప్రభు కొరకు ఖర్చు పెట్టడంలో కూడా నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను సార్.
కొదువుగా ఉన్న విషయాలన్నింటినీ సరి చేసుకుంటానంటున్నాడు. చాలా సంతోషం. తర్వాత వరలక్ష్మి గారు.
ఇంతవరకు ధనమే అనుకున్నాను, ధనం కాదు, నాకు ఇచ్చినటువంటి తలము తలంతుల విషయంలోనైనా సరే ఆరోగ్యము సమయాన్ని కూడా దేవుడి కోసం కేటాయించాను అనుకుంటున్నాను సార్.
మీరందరూ అదే ప్రాసెస్ లో ఉన్నారండి, అందుకే మీరు కోఆర్డినేటర్లు అయ్యారు, సేవ చేస్తున్నారు, ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకునే పరిస్థితిలో నుంచి ఆరోగ్యాన్ని సమయాన్ని ధనాన్ని ఇవ్వడానికి కోఆర్డినేటర్లు అయ్యారు. ప్రశ్న ఏంటంటే మీరు ఎంతవరకు కోఆర్డినేటర్లుగా మీ జిల్లాల కొరకు, మీ డిపార్ట్మెంట్ల కొరకు మీ ఆరోగ్యాన్ని, మీ ఆస్తిని ఖర్చు పెడుతున్నారు అన్నదే ప్రశ్న. అందుకోసం నేను చాలా ఎంతవరకు చేస్తున్నాను అంచనా వేసుకొని ఆయనైతే మొత్తం ఇచ్చేయన్నాడు. మొత్తం ఇచ్చేయన్న మాట దగ్గర ఇంకెంత చేయాలో ఆలోచించగలిగితే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కళ్యాణి అమ్మ.
నేను 29:30 వచనాలు ఆధారం చేసుకుని మరి మనం చేసే నేను చేసేటువంటి ఏ త్యాగము వృధా కాదు. ఈ లోకంలో కోల్పోయిన వాటికంటే ఆత్మీయ కుటుంబంలో మరియు పరలోకంలో దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలను, శాశ్వతమైన నిత్య జీవాన్ని ఇస్తాడని నేను నాకు అన్వయించుకుంటున్నాను సార్.
బాగుందమ్మా, చాలా చక్కగా ఉంది. చాట్ బాక్స్ లో ఉన్న వాళ్ళు పార్టిసిపెంట్స్ మాత్రం ఏమి పెట్టట్లా, వింటున్నారు చూస్తున్నారు తప్ప మీ అప్లికేషన్స్ ఏమి రాయట్లా. రాయండి, మీ అప్లికేషన్స్ కోసం ప్రార్థన చేస్తాం. స్వామి రాచకుండా, నా టైం, నా శక్తి, మనీ ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉన్నాం, ఇంకా బాగా చేస్తామని ఆశిస్తున్నా. ఆనందం, అవసరమైతే దేవుని కోసం దేన్నైనా త్యాగం చేసేవాడిగా ఉండాలని అనుకుంటున్నాను. చాలా చక్కటి అప్లికేషన్. కొంచెం లోకాన్ని చూస్తే ఎంత నీడుందో, ఎంత మంది నశించిపోతున్నారో అర్థమైతే, అవసరమైతే అన్న మాటకి మీకే సమాధానం తెలుస్తుంది. ఎన్ని అవసరం ఉందో
ఎంత చేయాల్సిన అవసరం ఉందో కాస్త మీరు చుట్టూ చూస్తే మీకు అర్థమైపోద్ది. రాజా రమేష్, నన్ను దేవునికి దూరం చేసే ఏదైనా సరే వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలనుకుంటున్నాను. సూర్య, దేవుని పిలుపుకు లోబడి ఉండాలని మా అప్లికేషన్, 21లో ఉన్న పిలుపు, ఆస్తి నమ్మాలి, ఆయన వెంబడించాలి, దానికి లోబడతారట. విశ్వాసుల నిమిషంలో చాలా మంది లోకపోకడలో పోతున్నారు. పోయి అప్లికేషన్ రాయమంటే వేదాంతం చెప్తున్నాం. శామ్యూల్ చిట్టమ్మ, ఇహలోక ధనాన్ని ఖర్చు చేసి పరలోక ధనాన్ని కూర్చుకోవాలనుకుంటున్నాను సార్. చాలా తెలివైన పని. ఈ ధనం అయితే వదిలేసి మనం పోతాం, ఆ ధనం అయితే ఎక్కడికి పోదు, ఎల్లకాలం అంతా ఉంటది. తెలివైన నిర్ణయం. అన్నిటినీ ఆత్మల కొరకు సంపూర్ణంగా వాడాలన్నది శామ్యుయేల్ అప్లికేషన్, చాలా చక్కగా ఉంది. మీనాక్షి గారు, ఎక్కువ సమయం దేవుని కోసం వాడాలన్న అప్లికేషన్, చాలా చక్కగా ఉంది. విజయరాజరత్నం గారు, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలనుకుంటున్నాను, బాగుందమ్మా అప్లికేషన్. నిర్మలా బాబురావు గారు, మరణం వరకు ఆయన సేవలో నమ్మకంగా ఉండాలని, చాలా బాగుంది, తెలివైన నిర్ణయం. నాకు తెలిసి మీరు అందరు తెలివైన వాళ్ళండి, మీరు ఏ మాటలే కాదు చేతల్లో కూడా ఇవన్నీ చేస్తారనుకుంటున్నాను. పరలోకలు ధనం సమకూర్చుకోవాలని నా అప్లికేషన్. ధనం మీద ప్రేమ మాత్రం చావులా, ధనం కావాలని చెప్పి ఎంత ఆశ ఉందో, మంచిది. కాబట్టి పరలోకంలో బాగా కూడబెట్టుకోవాలంటే భూమి మీద మనుషులు సంపాదించాలి, సంపాదించాడు. నేను అప్పటికీ మొదటి వారిగా, ఎప్పటికీ మొదటి వారిగా ఉండాలని అనుకుంటున్నాను. అంటే అర్థం ఏంటంటే, పరలోకంలో మొదటి వారిగా ఉండాలంటే ఇక్కడ కడపడ వారిగా తగ్గించుకోవాలి, తగ్గించుకోండి, మీ ఆశ నెరవేరుతుంది. ఆత్మను సంపాదించాలని తీర్మానించుకుంటున్నాను. జ్యోతిరాణి ఏఎస్ఐ గారు, ఇప్పుడు ఆ జంగారెడ్డి కూడ సహవాసం కడతావు, కట్టమ్మ, అప్లికేషన్ బాగుంది, ఆచరణలో పెట్టండి. అనురాధ గారు, నా డబ్బును బీదలకు ఇచ్చి ఆత్మను సంపాదించుకుంటాను, పరలోకాన్ని ఆత్మను సంపాదిస్తాను, చాలా సంతోషం. అందుకే మన సోములుగా ఉండకూడదు, కష్టపడాలి, కష్టపడిన ధనాన్ని సేవ కోసం వాడాలి, మనుషుల కోసం వాడాలి, బాగుంటది. రవి హెడ్కానిషల్, ఆజ్ఞలు పాటిస్తాను, బాగుంది. అనిల్ కుమార్ గారు, దేవుడి కొరకు పని చేస్తాను, బాగుంది. సుమశ్రీ గారు, క్షయమైన ధనమును అక్షయమైన దేవుని రాజ్య సువార్తను ప్రకటించడంలో ఖర్చు పెట్టాలి. ఎవరు చెప్తున్నారు ఖర్చు పెట్టాలని, ఖర్చు పెడతాను అన్నారు అప్లికేషన్ లో. ఇజ్రాయెల్ నరేష్, ధనవంతుడి పరలోకానికి వెళ్లడం చాలా కష్టం కాబట్టి నేను ధనవంతుడిగా కాకుండా దేవుని పరిచయంలో ఆత్మల విషయంలో ధనవంతుడిగా ఉంటాను సార్. నా డబ్బు పరిచయం కోసం ఖర్చు పెడతాను. చాలా చాలా చక్కగా అప్లికేషన్ తీసుకుంటున్నారు. మీ అప్లికేషన్ ప్రభు ఆశీర్వదించను గాక. ఒకరు సమయం తీసుకుని క్లుప్తంగా ప్రార్థన చేయండి. మేము 20 మినిట్స్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం, సారీ, ముగించుకుందాం. ఒకరు సమయం తీసుకుని ప్రార్థన చేయండి. స్టడీ టీం త్వరగా చిన్న ప్రార్థన, అప్లికేషన్ తీసుకున్న వారికి. హాము టీచర్ గారు తీసుకోండి.
ప్రేమానమ్మకం గల తండ్రి, యేసు ప్రభువా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినారు. మత్తయి 19:16-30 వరకు ప్రభువా మాట్లాడుకోవడానికి నిన్న ఈ రోజు మీరు మాకు సహాయం ఇచ్చారు, చక్కటి సమయం ఇచ్చారు, మీ స్తోత్రాలు. ఈ దాసుని కూడా అభిషేకించి ప్రభా చక్కగా లీడ్ చేయడానికి ప్రభా అనేక సంగతులు ప్రభా మేము అందరం కలిసి గ్రూప్ గా నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. మేము అప్లికేషన్స్ తీసుకున్నటువంటివి మానవుడి జీవితంలో ప్రభా వాటిని జ్ఞాపకం పెట్టుకుని ఎల్లప్పుడూ అలాగూ జీవించడానికి సహాయం దయచేయమని, ముందున్నటువంటి సమయాన్ని మేలుకరంగా దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
హాము టీచర్ గారి కొందనాలు వచ్చి